కోరికలోంచి కోపం వస్తుంది, కోపంలోంచి వివేకం తగ్గుతుంది, అంటే డిస్క్రిమినేషన్ తగ్గుతుంది. ఇది నిత్యం, ఇది అనిత్యం, ఇది సత్యం, ఇది అసత్యం, ఇది మంచి, ఇది చెడు అనే డిస్క్రిమినేషన్ తగ్గిపోతుంది. ఎప్పుడు వివేకం తగ్గినప్పుడు. మనం వివేకం జీవితంలో ఎప్పుడూ కాపాడుకుంటూ రావాల్సింది వివేకం. వివేకం ఎప్పుడైతే తగ్గిందో బుద్ధి నెమ్మదిగా నశించడం ప్రారంభం, అంటే బుద్ధి తక్కువ అవుతూ ఉంటాం. బుద్ధి నశించడం అంటే స్లోగా బుద్ధి తక్కువ అవుతూ ఉంటాం. బుద్ధి ఎప్పుడైతే రెడ్యూస్ అవడం తగ్గిపోవటం, వివేకం ఎప్పుడైతే తగ్గిందో బుద్ధి తగ్గుతూ ఉంటాను. బుద్ధి ఎప్పుడైతే తగ్గిపోయింది మనిషికి, కారుకి డ్రైవర్ వేసేటి వాడు మన శరీరం అనే కారు నడిపేవాడు మన బుద్ధి. మన బుద్ధి ఎప్పుడు కాపాడుకోవాలి, అందులో ఎప్పుడు సొంత బుద్ధి విడిచిపెట్టకూడదు. పరాయి బుద్ధి చాలా ప్రమాదం. మన ఏదైనా సబ్జెక్ట్ ఏమిటంటే మనం సొంతంగా ఆలోచించుకోవాలి. మనకి తెలియని విషయం ఉంటే శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. సొంత బుద్ధిని ఎప్పుడూ కాపాడుకోవాలి. మనం ఎత్తువారి చేతి దొడ్ల కింద ఉండకూడదు. బుద్ధి ఎప్పుడైతే నశించిందో వాడు భ్రష్టుడు అవుతాడు. బుద్ధి నశించిన వాడు భ్రష్టుడు అవుతాడు. అందుచేత శాస్త్రం ఏం చెప్తానంటే, నీ సంసారాన్ని బుధం మీద పెట్టుకో, భగవంతుని బుద్ధిలో పెట్టుకోమని. సంసారాన్ని బుద్ధిలో పెట్టుకోకు, సంసారాన్ని బుధాల మీద పెట్టుకో. సంసారాన్ని బుద్ధిలో పెట్టుకోకు, భగవంతుని బుద్ధిలో పెట్టుకో. అయితే ఈ ప్రమాదం ఎందుకు వస్తుంది, అది విషయచింతన ఎందుకు వస్తుంది? ఆత్మచింతన విడిచిపెట్టినప్పుడు మనం దైవచింతను విడిచిపెట్టేశామంటే మనకు తెలియకుండా విషయచింతనం వచ్చేస్తుంది. మనం ఆత్మచింతన మానేశామనుకోండి, తర్వాత దైవచింతన మానేశామనుకోండి, ఆ బ్రహ్మచింతన వదిలేశామనుకోండి, ఏదైతే సజీవంగా ఉందో దాని తాలూకు ఎడిక, దాని తాలూకు చింతన, దాని గురించి ఆలోచన వదిలేశామనుకోండి, వెంటనే విషయచింతన వచ్చేస్తుంది. విషయచింతన ఎక్కడే తీసుకెళ్తుంది? నీ బుద్ధి భ్రష్టు, నీ బుద్ధి శుభ్రంగా పాడైపోయే వరకు అక్కడ దాకా బంతి అసలు జారాలి. కానీ అది ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. జారకుండా ఉండాలి కానీ చేతుల బంతి జారిన తర్వాత ఎంత దూరం వెళుతుందో చెప్పడం. అంతేత మనం నిరంతరం దైవచింతన వల్ల మనకి చిత్తశుద్ధి కలుగుతుంది. నిరంతరం దైవాన్ని చింతిస్తుంటే మనకేం కలుగుతుంది? చిత్తశుద్ధి కలుగుతుంది. ఆత్మజ్ఞాన సంపార్జనకి, మోక్ష స్థితి పొందటానికి మోక్షమన్నా, చైతన్యమన్నా, ఆత్మ అన్నా, బ్రహ్మమన్నా, ఇవన్నీ పర్యాయ పదాలు. మనం మోక్షంలోకి వెళ్ళాలంటే ఈ చిత్తశుద్ధి అనే గేట్ నుంచి లోపలికి వెళ్ళాలి. అంచేది మనం ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. త్రికరణ శుద్ధిగా చేస్తే ఏ పని చేసినా చిత్తశుద్ధి కలుగుతుంది. అంటే మన మనస్సు, మన మాట, మన చేత ఒకటిగా ఉండాలి. అది నేర్చుకో. ఇది అది లౌకికమైన సరే, అది ఇది చాలా మంది ఏమనుకుంటారంటే భౌతికాన్ని ఆధ్యాత్మికాన్ని విడదీస్తారు. ఉన్నత ఆధ్యాత్మిక విడదీయక్కర్లేదు. అంటే మనం ఇక్కడ భూమి మీదకి వచ్చింది ట్రైనింగ్ అవటానికి వచ్చాం. ఈ త్రికరాశుద్ధిగా మనస్సు ఒకటి, మాట ఒకటి, చేత ఒకటి, ఒకటిగా అంటే ఒకటిగానే ఉంటారు. అని అలా ఉంటే మనకి చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ చిత్తశుద్ధి ఎప్పుడైతే మనకు కలిగిందో మనకి ఆత్మజ్ఞాన సముపార్జనకి యోగ్యత వస్తుంది, అర్హత వస్తుంది. భర్తృహరి అన్నాడు, భర్తృహరి ఏం చెప్పాడంటూ విద్య వల్ల వినయం వచ్చింది. మీరు నేర్చుకునే విద్య నిజమైతే మనం చదువుకుని చదువుకుని చదువుకోవటం వల్ల అవినయం వస్తామనుకోండి, అది విద్య కాదు అని చెప్పాడు. మీకు బాగా చదువుకోవటం వల్ల గర్వం వస్తాయనుకోండి, అది చదువు కాదు, అది చదువు కాదు, విద్య కాదు. మీరు నేర్చుకునే విద్య నిజమైతే అది ట్రూ ఎడ్యుకేషన్ కనుక అయితే విద్య వల్ల వినయము వచ్చడం, వినయం వల్ల పాత్రత వచ్చడం. అంటే వినయం వల్ల యోగ్యత పడుతుంది మనిషి, వినయం లేని వాడికి యోగ్యత లేదు, అర్హత లేదు, పాత్రత లేదు. ఇది భర్తృహరి శుభాషితాల్లో వస్తుంది. వినయం వల్ల ఏం వస్తుంది? విద్య వల్ల వినయం వస్తుంది, వినయం వల్ల పాత్రత వస్తుంది, అంటే అర్హత వస్తుంది, యోగ్యత వస్తుంది. నీవు ఎక్కడ పర్వంలో ఉంటే అక్కడికి పిలిచారు. ఐశ్వర్యం కూడా అంటే జ్ఞానానికి తాలూ కావచ్చు, ధనానికి కావచ్చు, ధనానికి సంబంధించింది కావచ్చు, లేకపోతే జ్ఞానానికి కావాల్సింది కావచ్చు. ఏదైనా నీవు ఎలాగైతే పర్వానికి చేరుతుందో, ఎక్కడైతే యోగ్యత ఉందో, ఎక్కడైతే అర్హత ఉందో, ఎక్కడైతే పాత్రత ఉందో, అక్కడికి ధనం చేరుతుంది. ధనం వల్ల ధర్మం వస్తుంది. ధనం ఏం చేకూరుస్తుంది మనకి? ధర్మం చేకూరుస్తుంది, ధర్మం వస్తుంది. ధనం వల్ల ఏమొస్తుంది? ధర్మం వస్తుంది. అంటే వాడు ఆ ధర్మం వల్ల వాడు ఈ లోకంలో సుఖపడతాడు, పరలోకం ఏదో పరలోకాల్లో సుఖపడే చేసేది ధర్మం. అంచేది మనకి విద్య వల్ల వినయం రావట్లేదు అనుకునేది విద్య కాదు. ఇప్పుడు మనం మామూలుగా బాగా చదువుకుని కాలేజీలు హై స్కూల్లో చదువుకున్న వాళ్ళకంటే ఎక్కడ కొండ జాతి ప్రజలు ఏమి చదువులేని వాళ్ళు ఎక్కువ వినయంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. మనం బాగా పరిశీలన చూస్తే, లోకాన్ని బాగా పరిశీలన చూస్తే ఈ బాగా చదువుకున్న వాళ్ళకంటే మామూలుగా ఈ కాలేజీలు హై స్కూల్లో చదువుకున్న వాళ్ళకంటే ఎక్కడ కొండల ప్రాంతంలో జీవించే వాళ్ళు సంతకం కూడా పెట్టడం చేతకాని వాళ్ళు ఎక్కువ వినాయకుడు చేతితో మంచిగా ఉన్నవాళ్ళు ఉన్నారు. అంటే మనం నేర్చుకునే విద్య మీద వినయం నేర్పడం లేదని చెప్పడం కోసం చెప్తున్నా. సంతకం పెట్టడం చేతకాని వాళ్ళు ఎంతో మంది మంచి వాళ్ళు ఉన్నారు, సౌరవయం కలవాడు ఉన్నారు, సద్బుద్ధి కలవాడు ఉన్నారు. అంటే మనం ఏదైనా విద్య నేర్చుకున్నా దానివల్ల వినయం రాకపోతే అది విద్య మటుకు కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. వస్తువు మన హృదయంలో ఉంది, మన హృదయంలోనే ఉంది. అయితే ఇక్కడ భగవాన్ చెప్పిన బోధ ఏంటంటే మనం నేర్చుకోవాల్సిన రెండే విషయాలు. మనం బహిర్ముఖంగా ఉన్నంత కాలం ఏ మార్గాన్ని అనుసరించినా ఆత్మజ్ఞానం రాదు. అంటే ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? వాస్తవమైన జ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే ఏంటి? వాస్తవమైన జ్ఞానం. అది మిగతా జ్ఞానం, ఆత్మజ్ఞానం ఒకటే వాస్తవ జ్ఞానం అంటే మిగతా అని కూడా మిథ్యా జ్ఞానాలు. ఆత్మజ్ఞానం ఒకటే వాస్తవమైన జ్ఞానం, మిగతా జ్ఞానాలంటి మిథ్యా జ్ఞానాలు. అంటే ఆత్మజ్ఞానం లేకుండా ఈశ్వర సాక్షాత్కారం కలిగినది కలగదు. అంటే ఆత్మ అన్నా, మోక్షం అన్నా, నిర్వాణం అన్నా ఏదైనా ఉంటే అన్ని పని అయిపోతారు. అది మన హృదయంలో సజీవంగా ఉంది. మనస్సులో వికారాలు ఉన్నాయి, దేహంలోకి రోగాలు వస్తాయి, కానీ లోపల చైతన్యుడు ఆత్మను అక్కడ మనోదేహములకు అచేతనాయన. మనోదేహములకి అచే మనస్సుకి దేహానికి కూడా అది అచేతమైన లోపల అది అచేతం. ఇంద్రియాలకి మనస్సుకి బుద్ధికి అన్నిటికి అచేతంగా ఉంది. మనకి ఎప్పుడైనా భయం వస్తుంది అనుకోండి, నిద్రలో ఎవరికి భయం రాదు. జాగ్రత్త అవస్థలో భయం రావచ్చు, స్వప్న అవస్థలో కూడా భయం రావచ్చు. ఎక్కడ తలంపులు ఉన్నాయో, ఎక్కడ నామరూపాలు ఉన్నాయో అక్కడ భయం వస్తుంది. కానీ తలంపులు లేని చోట, నామరూపాలు లేని చోట భయం ఉండనే ఉండదు. ఉదాహరణకి గాఢ నిద్రలో మనకి లోకం కనపడదు, దేహము కనపడదు, ఏ భయము లేదు. జాగ్రత్త అవస్థలో, ఇప్పుడు ఏ అవస్థలో మనకి దేహం కనిపిస్తుంది, లోకం కనిపిస్తుంది. నీకు లోకాన్ని చూసినప్పుడు భయం వేస్తుంది, నీ దేహాన్ని చూసుకున్నప్పుడు భయం వేస్తుంది. దేహం లేని స్థితిలో, లోకం లేని స్థితిలో నీకు కోరిక లేదు, భయం లేదు, ఏ రకమైన వికారం లేదు. బాగా మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఏ రకమైన వికారము లేదు. నీకు దేహజ్యాస వచ్చింది అనుకోను, నీకు జాగజ్యాస వచ్చింది అనుకోని భయం వస్తుంది. జాగజ్యాస వచ్చేప్పుడు లోకం కనిపిస్తూ ఉంటాం. నీకు జాగజ్యాస లేదనుకోండి, నువ్వు ఒక లోకం కనపడవు. లోకం కనపడబట్టి నీకు భయం లేదు. అంటే ఎక్కడైతే నువ్వు దేహరహితుడిగా ఉన్నావో, లోకరహితుడిగా ఉన్నావో, ద్వంద్వాలకు రహితుడిగా ఉన్నావో, అక్కడ కోరిక లేదు, కోపం లేదు, భయం లేదు. తర్వాత ఇవన్నిటికీ ఈ ట్రైనింగ్ పొందడానికి, మన అంతర్ముఖుడు అవ్వటానికి భగవంతుడి మాటలు చెప్పారు. నువ్వు బహిర్ముఖుడుగా రమణ మహర్షి వచ్చిన అవతారం ఏంటంటే, నువ్వు బహిర్ముఖుడుగా ఉన్న నిన్ను సరసైనగా మనం బహిర్ముఖుడుగా ఉంటాం. బహిర్ముఖుడుగా ఉన్న నిన్ను అంతర్ముఖుడు చేయటానికి వచ్చిన అవతారం అది. నువ్వు సత్యమవుతుంది, ఎక్కడ లేదో అక్కడ వెతుకుతున్నావు. అది ఎక్కడ ఉందో అక్కడ వెతకటం లేదు. అది ఎక్కడ ఉందో అక్కడ మన మనస్సును మళ్లించి అక్కడ వెతికేటట్టు చేయటానికే వచ్చినటువంటి అవతారం. మనం సుఖం లేని చోట సుఖం కోసం వెతుకుతున్నాం, శాంతి లేని చోట శాంతి కోసం వెతుకుతున్నాం, ఆనందం లేని చోట ఆనందం వెతుకుతున్నాం. అది ఎక్కడ ఉందో అక్కడ మనం వాస్తవ జ్ఞానం లేకుండా వాస్తవం తెలియదు. విద్యా జ్ఞానం వల్ల వాస్తవం తెలియదు. వాస్తవ జ్ఞానం లేకుండా వాస్తవం తెలియదు. విద్యా జ్ఞానం వల్ల తెలియదు. అంటే ఈ మూలిక వాస్తవ జ్ఞానం మనకు కల్పించడానికి భగవంతుడు శారీరక తపస్సు, మానసిక తపస్సు, వాక్కు తపస్సు చెప్పాడు. ఈ వాటితో మనం తపస్సులు చేస్తాం, శరీరము, మనస్సు, వాక్కు. ఈ మాటల కాడ బహు జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడేప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలి. మనం పురాణాలు చదువుతున్నా, ఇతిహాసాలు చదివితున్నా, అందరూ చూసారు ఎవరి గురించో చెప్పారనుకుంటాం, మన గురించే చెప్పారని. కానీ మనం చదివేటప్పుడు ఎవరి గురించో చెప్పారనుకుంటాం. దుర్యోధనుడికి పాండవుల మీద ఎప్పుడు కోపం ప్రారంభమైందంటే ఒక చిన్న మాట వల్ల వచ్చింది. అంతకుముందు ఈ పాండవులను నాశనం చేయాలని బుద్ధి ఆయనకు లేదు. ఎవరికి తెలియదండి, ఒక చిన్న వాక్యంలో వచ్చు. అంటే మీరు మాటకాడ బహు జాగ్రత్తగా ఉంటారు. మన పెద్దలు చెప్తూ ఉంటారు, కాలు జాగ్రత్త తీసుకొచ్చాం కానీ మాట జాగ్రత్త తీసుకోవడం. ఆ మై సభలో ద్రౌపది ఏమన్నంటే, గుడ్డివాడి కొడుకు గుడ్డివాడే అంట. గుడ్డివాడి కొడుకు గుడ్డివాడు. అక్కడి నుంచి ప్రారంభమైంది ద్వేషాలు, వైషమ్యాలు, విరోధాలు, కక్షలు. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే, మాటల కడవు అక్కడి నుంచి భారతం ప్రారంభం. ఒక చిన్న వాక్యం కాదు. తర్వాత రామాయణం ఎలా ప్రారంభమైందంటే, రావణాసుడు సీతమ్మను తీసుకెళ్లి అడగత లేదు. రాముడు గీత గీసి గీత దాటి వెళ్ళొద్దని చెప్పాడు. నువ్వు వచ్చేవారు అర్థమవుతుందా? ఆయన మాయనాడు ఎందుకు ఆక్రమిస్తుంది? రాముడు కేకలేసినట్టు వేసింది. అప్పుడు రాముడు రాముణ్ణి అక్కడ రాముడు ఏదైనా ప్రమాదంలో పడ్డాడేమని సీతమ్మ అంటే వెళ్ళి రాముని రక్షించడానికి వెళ్ళని సీతమ్మ చెప్పింది ఎవరి చోటి? లక్ష్మణుడితో. వెళ్ళలేదు, రాముడికి ఏం ప్రమాదం లేదు, వెళ్ళవలసిన పని లేదు అని ఎవరు చెప్పారు? లక్ష్మణుడు సీతమ్మకు చెప్పాడు. అనరా ఈ మాట లక్ష్మణుడు అన్నందుకు అనరాని మాటలు సీతమ్మ. ఇక్కడి నుంచే రామాయణ ప్రారంభం. మాటల కొంపలు తీస్తే ఈ మాటల అజాగ్రత్త వల్ల రామాయణం వచ్చేసింది, మాటల అజాగ్రత్త వల్ల భారతం వచ్చేసింది. అంటే ఇంతకు మాట కూడా మనం అది ఎలా ఉండాలి? హితవుగా ఉండాలి. మాట ఎలా ఉండాలి? హితవుగా ఉండాలి. ఎదుటి వాళ్ళకి పాజిటివ్ థింకింగ్ అలవాటు చేయాలి. ఎప్పుడు కూడా మనం నెగిటివ్ థింకింగ్ ఎప్పుడూ ఉండకూడదు. సర్వే జనా సుఖినో భవంతు, అందరి క్షేమం మనం కోరుతూ ఉండాలి. అందరి క్షేమం కూడా మనం కోరుతూ ఉండాలి. తర్వాత మనకి ఈ శత్రువులని మిత్రులని మనకు కల్పించాలి. మన మనస్సు యొక్క కల్పించాలి. మన మనస్సు యొక్క కల్పించాలి శత్రువులని మిత్రులని అని మనకు కల్పించాలి. ఆ మాట కాడ ఓ పొరపాటు మాటల వల్ల, తొందరపాటు మాటల వల్ల భారతం ప్రారంభమైంది, రామాయణం ప్రారంభం. ఒక గీత గీసి లక్ష్మణుడి గీత దాటి వెళ్ళొద్దని చెప్పి దాన్ని లక్ష్మణ రేఖ అంటారు. ఆ తర్వాత గీత రావణాసురుడు రావటం, ఆ గీతను అతిక్రమించటం, అనరాని మాటలు అనకపోతే లక్ష్మణుడు రాముడి కోసం వెళ్ళడం, చివరికి ఆవు నూతనంతో వచ్చిన మాటలే రావణాసురుడు ఆమెను తీసుకెళ్ళటానికి సహకరించడం. ఇవన్నీ మనం సభ్యు ఎవరి గురించే చెప్తే అటువంటి మాటలు మనం కూడా మాట్లాడుతూ ఉంటాం. సాధకుడు బహు జాగ్రత్తగా ఉండాలి. అంటే నిరంతరము మనం ఆ దైవస్మరణ చేస్తూ ఉంటే, దైవచింతన చేస్తూ ఉంటే, ఆత్మచింతన చేస్తూ ఉంటే మనకేంటంటే అది అది ఈ లోకాన్ని భోగించాలి. ఆ భోగబుద్ధి నశిస్తుంది, యోగబుద్ధి కలుగుతుంది. ఈ రహస్యం ఏంటంటే ఈ లోకంలో ఏదో ఉంది మనం భోగించాలి అనేటువంటి ఆ భోగవాసన నశిస్తుంది. నిరంతరం ఈశ్వరుని స్మరించడం వల్ల యోగబుద్ధి కలుగుతుంది, భోగబుద్ధి నశిస్తుంది. ఎప్పుడు నిరంతరం స్మరించటం వల్ల అరుణాచల మనసు స్మరించు వారలో అహము నిర్మూలించుడు అరుణాచలం. అరుణాచలం అని ఎవరైతే స్మరిస్తున్నారో వాళ్ళ యొక్క అహంభావన నశించబడుతుంది అని చెప్పారు. అంటే ఒక స్మరణ వల్లే అహంభావం నశిస్తుందా అని భగవాన్ అడిగారు. భగవాన్ అడిగితే ఈశ్వర ఆజ్ఞ అడగటానికి నువ్వెవడు? ఒక స్మరణ వల్ల ఒక మనము భగవంతుడైన వాడు ఒకడు ఉన్నాడని సజీవంగా విశ్వసించి స్మరించడం వల్ల కూడా అజ్ఞానం నశిస్తుంది, అహంభావం నశిస్తుంది, అహంభావన నశిస్తుంది. ఒకసారి భగవాన్ ఇంతకు ఎవరో చెప్పన్నారు, ఈ అజ్ఞానం అవిద్య అహంభావన చిజ్జల గ్రంథి ఈ దొంగ నేను అని పర్యాయ పదాలు. ఈ మాటల కనీసం నేను అజ్ఞానం పోగొట్టుకోవాలనుకుంటున్నాను అన్నాడు. ఓ సాధకుడు ఏమన్నాడు? ఓ భక్తుడని అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నాను. అజ్ఞానం నేను ఎప్పుడైనా అడిగిందే నన్ను పోగొట్టమని అన్నాడు. అజ్ఞానం ఎప్పుడైనా నన్ను పోగొట్టుకో, నన్ను పోగొట్టుకొని నేను ఎప్పుడైనా అడిగిందే అని అడిగాడు. అదేమీ అడగలేదండి, నేను పోగొట్టుకోవాలనుకుంటున్నాను. ఆ నేను పోతే అది పోతున్నాను. ఎంత వండర్ఫుల్ గా చూడండి కదా. నేను పోగొ అజ్ఞానం అజ్ఞానాన్ని నేను అడిగిందా నేను పోగొట్టుకున్నాను పోగొట్టుకున్నాను. ఎవరు అంటున్నారు అజ్ఞానం పోగొ? నువ్వే అంటున్నావు. అంచేత ఆ నేను అట్టే పెట్టుకుని అజ్ఞానం పొమ్మంటే పోదు. ఈ నేను పోతే అజ్ఞానం కూడా పోతుంది. అప్పుడు నీకు ఏమవుతుంది? అజ్ఞానం పోతే ఏమవుతుంది? నీ లోపల ఏదైతే సజీవంగా ఉందో, ఈ పంచభూతాలతో సంబంధం లేకుండా, మనోద్వేగములతో సంబంధం లేకుండా, చావు పుట్టుకతో సంబంధం లేకుండా ఏదైతే సజీవంగా ఉందో, ఏదైతే సజీవంగా ఉందో, ఆ వస్తువు లోపల కింద పరమాత్మ వస్తువు అంతర్యామి, ఆ ఈస్టర్ బాడీ లెస్తూ, మైండ్ లెస్తూ, వరల్డ్ లెస్తూ, గాడ్ లెస్తూ ఆ వస్తువు వాడు అంతర్యామిగా ఉన్నాడు. ఈ మనస్సు నీకు ఉదయించి, ఈ నేననే తలంపు ఉదయించినప్పుడే దేహజ్యాస వస్తుంది, లోకజ్యాస వస్తుంది, దైవజ్యాస వస్తుంది. ఈ అహంకారానికి, దాని అందానికి, ఈ అహంకారమే అందానికి ఇంకో మూడు కావాల్సి వచ్చింది. దీనికి ఈ అహంకారం దేహం ఒకటి, లోకం ఒకటి, దేవుడు ఒకటి. దీని అందానికి, దేని అందానికి? ఈ అహంకారమే అందానికి. అది అణిగిపోయింది అనుకోండి, మీకు అర్థమవుతుందా? అది అణిగిపోయి, అది కలిపి, ఈ మూడు అది కల్పిస్తాను. అది అణిగిపోయింది అనుకోండి, మీరు మీకు తెచ్చారు. అంటే మీరు ఏదిగా ఉన్నారో, మీరు ఏదిగా ఉన్నారో అది మీకు వ్యక్తం అవుతుంది, అది మీరు వ్యక్తం అవుతుంది. భగవంతుడు అంటే ఏంటి? ఉండటం. భగవంతుడు అంటే ఎప్పుడు ఉండటం. మన అందరికీ ఎప్పుడూ ఉండాలి, మన అందరికీ ఎప్పుడు. ఆ ఉండటం అనేది మన స్వరూపంలో ఉంది, ఉండటం అనేది మన స్వరూపంలో ఉంది. అది మన స్వరూపంలో, మన స్వరూపంలో ఎప్పుడు ఉంటుంది కాబట్టి మనకు కూడా ఉండాలి. మనం ఏదిగా ఉన్నది ఎప్పుడు ఉంటుంది కాబట్టి మనకు కూడా ఉండాలి. ఆ ఉండటమే దేవుడు, ఉండటమే భగవంతుడు. ఇక మనం గ్రహించవలసింది ఏంటంటే, ప్రతి మనిషికి సుఖం కావాలి. సుఖం ఎందుకు కావాలి? మనం ప్రతి మనిషికి సుఖం కావాలి. సుఖం ఎందుకు కోరుకుంటున్నాడు? తన స్వరూపంలో ఉన్నదే వాడు కోరుకుంటున్నాడు తెలియకుండా. ఇది బాగా అర్థం చేసుకోవాలి మీరు. ప్రతి మనిషికి సుఖం కావాలి. ఎందుకు కోరుకుంటున్నాడు సుఖం? తను తెలియదు, తన లోపల ఏది ఉందో అదే కోరుకుంటున్నాడు. ఎప్పుడూ ఉండాలంటుంది మనిషికి. ఏం చేస్తే లోపల ఉన్న వస్తువుకి చావు పుట్టుకలతో సంబంధం లేదు, అది ఎప్పుడూ ఉంది, ఎప్పుడూ ఉంది. అంచేది ఎప్పుడు శాంతిగా ఉండాలనుకుంటాడు, ఎప్పుడు శాంతిగా ఉండాలి. అది ఎప్పుడు శాంతి వస్తుంది? ఇదే చెప్పాడు, నేను అనేది ఒక తలంపు, నాది అనేది ఒక తలంపు. నేను అనేది ఒక తలంపు, నాది అనేది ఒక తలంపు. ఈ రెండు తలంపులే సంసారం, ఈ రెండు తలంపులే సంసారం. ఈ రెండు తలంపులు నీకు ఉన్నంత కాలం నేను అశాంతి వెంటాడుతూ ఉంది, దుఃఖం వెంటాడుతూ ఉంటాయి, పునర్జన్మలు వెంటాడుతూ ఉంటాయి. నేను అనేది ఒక తలంపు, నాది అనేది ఒక తలంపు. గాలి నిద్రలో ఈ రెండు తలంపులు లేవు. నేను అనేది అనేది తలంపు లేదు, నాది అనే తలంపు లేదు. కానీ మనం ఉన్నాం లేదా? మనం ఉన్నాం, మనం ఉన్నాం, అక్కడ ఉన్నాం. అయితే సంసారం అంటే ఏమిటి? మనుషులు కాదు, నేను అనేది ఒక తలంపు, నాది అనేది ఒక తలంపు. ఆ రెండు తలంపులు ఉన్నంత కావాలి నీకు బ్రహ్మస్థితి కలగదు. మనం సాధన చేసి సద్గంధాలు పఠించి, సజ్జన సహవాసం చేసి, ఏకాంత వాసం చేసి, మనం ఈ నేనైన తలంపు, నాదేనే తలంపు నుంచి కనుక విడుదలైతే వాడికి సంసార బుద్ధి నశిస్తుంది. సంసార బుద్ధి ఎక్కడుంది? దేహంలో లేదు. సంసార బుద్ధి ఎక్కడుందంటే నేననే తలంపులో ఉంది, నాదనే తలంపులో ఉంది. ఈ సంసార బుద్ధి ఎక్కడ నేననే తలంపు లేదో, ఎక్కడ నాదనే తలంపు లేదో, అక్కడ మన స్వరూపం, అక్కడ మన స్వరూపం. అది ఆ స్వరూపమే ఉండటం, అదే దేవుడు. అక్కడే సుఖం ఉంది, అక్కడే శాంతి ఉంది, అక్కడే ఆనందం ఉంది. అదే అంచేత మనకి ఆ స్వరూపాన్ని తెలుసుకో, ఆ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఏ విద్య అయితే నీకు సహకరిస్తే వాస్తవంగా ఉన్న విద్య వస్తువు వాస్తవ విద్య లేకుండా తెలియబడదు. అంటే విద్యా విద్యల వల్ల నీకు తెలియబడదు. ఇక్కడ ఏమంటారంటే నువ్వు లోపల నీ లోపల అంటే నిజమైనదేనే బ్రహ్మం, ఆ నిజమైనదేనే శాంతి, వాస్తవమైనదేనే శాంతి, వాస్తవమైనదేనే బ్రహ్మం, అదే శాంతి, అదే సుఖం, అదే ఆనందం, అదే అమృతం. రమణ మహర్షి గారు ఆయన మరణానుభవం ద్వారా అమృతానుభవం పొందాడు. మరణానుభవం ద్వారా ఏం పొందాడు? అమృతానుభవం పొందాడు. మరణానుభవం ద్వారా ఏమొచ్చింది ఆయనకి? అమృతానుభవం వచ్చింది. అంటే కొన్ని క్షణాల్లో ఈ దేహంతో మనస్సుతోటి లోకంతో విడిపోయాడు. దేహంతో లోకంతో మనస్సుతో విడిపోయాడు. దాంతో విడిపోయాడు. దేహం లేకుండా, లోకం లేకుండా, మనస్సు లేకుండా, ఆలోచన లేకుండా, సంకల్పాలు లేకుండా, వికల్పాలు లేకుండా, దేహం చనిపోయినా, దేహం ఉన్నా, దేహంతో ఋషిమంతి సంబంధం లేకుండా మనము ఉన్నాము అనే అనుభవం కలిగింది. ఆ అనుభవానికి కలిగింది. అప్పుడు ఏ స్థితిని పొందాడు? అమృతత్వాన్ని పొందాడు. అమృతత్వం అంటే మృత్యువుని అతిక్రమించాడు. నీకు అర్థమవుతుంది, మృత్యువుని అతిక్రమించాడు. ఆ స్థితిని మనం ఎప్పుడు పొందాలంటే, అమృతత్వం ఎప్పుడు పొందాలంటే శరీరం ఉండగానే పొందాలి. అంటే కృష్ణుడు ఏమన్నాడంటే, నువ్వు బ్రాహ్మీ స్థితిని, అమృతానుభవాన్ని, అద్వైతానుభవాన్ని నువ్వు శరీరం ఉండగానే పొందాలి. కనీసం నీ శరీరం, నీ శరీరాన్ని ప్రాణం విడిచిపెట్టి బయటికి వెళ్లే రోజుకైనా పొందు. కనీసం ఇప్పుడు పొందాలి, ఇప్పుడే పొందాలి, ఎప్పుడో కాదు, ఎప్పుడో కాదు, ఇప్పుడే పొందాలి. ఇప్పుడు పొందలేకపోతున్నావు, ట్రైనింగ్ అయ్యి తగిన శిక్షణ పొంది నువ్వు కనీసం శరీరాన్ని, నీ శరీరంతో వేరుపడిపోయే ముందు, అంటే శరీరాన్ని విడిచిపెట్టే రోజుకైనా దీన్ని పొందాలి. అలా నువ్వు పొందలేవనుకో, అలా నువ్వు పొందకుని అమృతానుభవం పొందకుండా కనుక ఈ శరీరాన్ని విడిచిపెడితే నువ్వు చాలా నష్టాన్ని అనుభవిస్తావు. అంటే నువ్వు చాలా అంటే మళ్ళీ ఎప్పుడే ఏమొస్తుంది? అది పునర్జన్మ వస్తుంది. మళ్ళీ ఏం పునర్జన్మ వస్తుంది? లేకపోతే ఏదో లోకానికి వెళ్తాడు. మనం మంచి పని చేస్తే స్వర్గ లోకానికి వెళ్తాం, చెడ్డ పని చేస్తే నరక లోకానికి వెళ్తాం. ఒక కాలంలో ఏదో చేస్తాం, ఇంకో కాలంలో అనుభవిస్తాం. నీకు అర్థమవుతుంది? అంచేత మీరు ఏదైనా పాపం చేశారనుకోండి, అనుభవిస్తే పోతుంది. పుణ్యం చేశారనుకోండి, అది అనుభవిస్తే పోతుంది. అనుభవిస్తే అనుభవిస్తే ఇంకా అన్నీ పోతాయి. ఇవన్నీ కూడా ప్రకృతి విషయాలు. ఇవన్నీ ఏమిటి? ప్రకృతి విషయాలు. నీ లోపల చైతన్యానికి, నీ లోపల సుఖస్వరూపానికి, ఈ ద్వంద్వాలకి, ఈ ద్వంద్వ శరీర యొక్క చావులకి, పుట్టుకలకి, పుణ్యాలకి, పాపాలకి ఏమీ సంబంధం లేదు. అది స్వతంత్రమైన, అది స్వతంత్రమైనది. అంటే నువ్వు కర్తృత్వం పెట్టుకుని ఏది చేసినా పుణ్యానికి పుణ్యం అనుభవించాలి, పాపానికి పాపం అనుభవించాలి. కర్తృత్వం పెట్టుకుని చేస్తుంది. నువ్వు అకర్తైన సంగతి తెలిస్తే నీకు ఫలితంతో సంబంధం ఏంటి? నువ్వు కర్తవు కాదని, నేను కర్తను కాదు. మనం కర్తను అనుకున్నప్పుడు కర్తం కాదు, కర్తను కాదని తెలుసుకున్నప్పుడు కూడా కర్తం కాదు. నువ్వు కర్తవు కాదని నీకు తెలిసినప్పుడు నీకు ఫలితంతో సంబంధం లేదు. నేను కర్తను అనుకున్నప్పుడు వాటిని ఫలితం ఏంటాడుతుంది. నేను కర్తన కాదని తెలుసుకున్నప్పుడు వాడిని ఫలితం ఏంటాడుతాడుతాం. అంటే నీ దుఃఖానికి కారణం, నీ దుఃఖానికి కారణం బయట లేదు. నీ అశాంతికి కారణం బయట లేదు. ఎక్కడుంది? నీ లోపల ఉంది. ఏ రూపంలో ఉంది అది? అహంకార రూపంలో ఉంది, కర్తృత్వ రూపంలో ఉంది. అహంకార రూపంలో ఉంది, కర్తృత్వ రూపంలో. అది నశిస్తే నీకేది? పుణ్యాలకి పాపాలకి అతీతుడు, అది ద్వంద్వాలకి అతీతుడు. ఈ ద్వంద్వాలు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. సుఖం వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. దుఃఖం వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. చలి వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ వస్తుంది, వెళ్ళిపోతాయి. వేడి వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. మీకు కష్టసుఖాలు, కష్టం వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది, సుఖం వస్తూ ఉంటుంది. ఈ ద్వంద్వాలని సహించడం నేర్చుకో. దత్తాత్రేయుడు అన్నాడు, ఈ సహనం అనేది నేను భూమిని చూసి నేర్చుకున్నానన్నాడు. దత్తాత్రేయుడి నిర్ణయకం దత్తాత్రేయుడి జయంతి. మొన్న ఎప్పుడైంది దత్తాత్రేయుడు అన్నాడు, నేను భూమిని చూసి భూమిని చేసి సహనాన్ని నేర్చుకున్నాడు. మనం కొడవలు పెట్టి చెరిగ్గడ కోస్తామంటే ఆ చెరిగ్గడ కొడవలకి ఏమి ఇస్తుంది? చీపుని ఇస్తుంది. ఆ చెరిగ్గడ ఏం చేస్తుంది? ఆ కొడవలకి ఏమి ఇస్తుంది? చేదుని ఇవ్వదు, చీపుని ఇస్తుంది. ఇంచేత చెరిగ్గడ స్వభావం. ఇతరులు ఇంటికి ఎన్ని ఇబ్బందులు పెట్టే నువ్వు ఆ చెరిగ్గడలాగా అప్పుడు ఏమవుతుంది? దైవానుగ్రహానికి పాత్రుడు అవుతావు. అప్పుడు ఏమవుతుంది నీకు? అంటే దైవానుగ్రహానికి పాత్రుడు అవుతావు. దైవానుగ్రహం ఎప్పుడైతే పాత్రుడయ్యో దైవునికి స్వరూపంగా వ్యక్తం అవుతాడు. దైవునికు స్వరూపంగా వ్యక్తం అవుతాడు. ఈ చావులు, పుట్టుకులు, పుణ్యాలు, పాపాలు, లాభాలు, నష్టాలు ఎన్ని స్వప్న సమ్మారు, ఎన్ని స్వప్నమే, ఎన్ని స్వప్నమే. రాత్రి మనకు స్వప్నం వస్తున్నారు, ఆ స్వప్నం పుట్టిగా ఉంటుంది. ఈ జాగ్రత్త వ్యవస్థ పొడుగ్గా ఉంటుంది, కానీ ఆ స్వప్నం ఎంత అబద్ధమో అది పుట్టిగా ఉంటుంది, ఇది పొడుగ్గా ఉంటుంది. కానీ ఈ అది ఎంత అసత్యమో ఇది కూడా అంతే అసత్యం, అది ఎంత అసత్యమో ఇది కూడా అంతే అసత్యం. ఇక్కడ నామరూపాలు ఉన్నాయి, మీకు అర్థమవుతుంది, ఇక్కడ విషయాలు ఉన్నాయి, అక్కడ నామరూపాలు ఉన్నాయి, అక్కడ విషయాలు ఉన్నాయి. అసలు మనకి ఏ తలంపు వచ్చినా, ఏ తలంపు వచ్చినా మంచి తలంపు రాని ఉండి, చెడ్డ తలంపు రాని ఉండి, దేహము నేననే తలంపు ఉంది కాబట్టి అవి వస్తున్నాయి. దేహము నేననే తలంపు లేని వాడికి ఇతర తలంపులు రాని రావు. ఈ తలంపులన్నిటి కేంద్రం ఏంటి? దేహము నేననే తలంపుల నుంచే ఇతర తలంపులు వస్తున్నాయి. అంచేది మనకి ఈ దేహాభిమానం చూశారు, అది తగ్గించుకోవటం, ఆ దేహాభిమానాన్ని తగ్గించుకోవడం నిజమైన సాధన. దేహాభిమానం తగ్గించుకున్న వాడికి పర్సనల్గా వాడికి ప్లెజర్ ఉండదు, పెయిన్ ఉండదు. పర్సనల్ పెయిన్ కూడా ఉండదు. దేహంతో తాదాత్మ్యం పొందేవాడికి అన్నీ ఉంటాయి, రెండు ఉంటాయి. దేహంతో తాదాత్మ్యం లేని వాడికి, దేహంతో అది చేగరాదన్నాడు కదా, తనువు తాను కాదని తెలిసిన వాడికి రామ శ్రీరామ తపమేల జపమేల. రామ ఓ శ్రీరామ, తనువు తాను కాదని తెలిసిన వాడికి అంటే తను దేహమాత్రుని కాదని తెలిసిన వాడికి, తాను శవమాత్రుని కాదని తెలిసిన వాడికి, పుట్టేది చచ్చేది నేను కాదని తెలిసిన వాడికి జపమేళ తపమేళ యోగమేళ. వియోగం ఉన్నవాడికి యోగం కావాలి, వియోగం ఉన్నవాడికి, వియోగం లేని వాడికి యోగంతో పని ఏముంది? నువ్వు గురువుని వాడి దేహం వాడి దేహం వాడి దేహం అని నువ్వు అనుకుంటున్నా, నువ్వు అనుకో, నీ ఇష్టం వచ్చినట్టు గురువుని అనుకో, వాడి దేహం అనుకు, నువ్వు అనుకో, వాడి దేహం అనుకున్నా వాడి ఆత్మ దేహం కాదు, వాడి ఆత్మ అనే సంగతి గురువుకి తెలుసు. వాడి ఆత్మ ఎక్కడ ఉంది? మీ అందరిలోనే ఉంది. వాళ్ళు ఉన్నదే మీలో ఉన్నది, వాళ్ళు ఉన్నదే మీలో, తనలో ఉన్నదే మనలో ఉంది. అంటే మనల్ని చూసేటప్పుడు తను తానే చూసుకుంటాడు వాడి జ్ఞాని. మనల్ని చూసేటప్పుడు ఏం చూసుకుంటాడు? తను తానే చూసుకుంటాడు. మనకి దేహాభిమానం ఉంది కాబట్టి గురువు కూడా దేహమాత్రుడని మనకు అనిపిస్తాం. గురువు అంటే దేహమాత్రుడు కాదు. అంచేత దేహం పోయినా ఆ గురువు చోట అనుభవంతో అలా కొనసాగుతూనే ఉంటుంది. బాకీ సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. గురువు అంటే దేహమాత్రుడు కాదు, గురువు అంటే దేహమాత్రుడు కాదు. అయితే గురువు యొక్క దేహం పోయినా నశించినా వాళ్ళ దేహంతో, ఆ దేహమాత్రుడు అయితే దేహం పోయినప్పుడు ఆ సంబంధం కూడా పోతుంది. వాడు దేహమాత్రుడు కానప్పుడు గురువు అంటే ఆత్మ అనుకున్నప్పుడు మీకు అర్థమవుతుందా? మనకు ఆత్మజ్ఞానం మనకి ఆ దేహభావం ఆ శవభావం పోగొట్టి గురువు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థాయిని పొందే వరకు మనం వెంటాడుతూ ఉంటాడు వాడు గురువు. మనకి ఎప్పుడున్నా గురువు జ్ఞాపకం వస్తున్నాడు అనుకోండి, గురువు స్మరణలోకి వస్తున్నాడు అనుకోండి, అది మన తెలివి కాదు, మన వివేకం కాదు, అది దయని తెలుసుకునేవాడు ధన్యులు. గురువు మనకి ఎప్పుడైనా గుర్తుకు వస్తున్నాడు అనుకోండి, మన ఎప్పుడైనా జ్ఞాపకానికి వస్తున్నాడు అనుకోండి గురువు, అప్పుడు మనం ఏమనుకుంటామంటే మన తెలివితేటలలో స్మరించుకుంటున్నాం అనుకుంటాం. అది మనం తెలివితేటలలో స్మరించుకోవడం కాదు, ఆయన దయ్యులని స్మరించుకుంటున్నాం. అంతా ఆత్మే, అంతా చైతన్యమే, అంతా ఈశ్వరుడే. అది తప్పించి రెండోది లేనే లేదు, ఉందని అనుకుంటే అది నిద్రాన్ని. అది ద్వితీయం లేనే లేదు, అది ఏకంగా ఉంటుంది, ద్వితీయం లేకుండా ఉంటుంది. అది ఇక్కడికి నీ బ్రాంచ్ అంతే, ద్వితీయం అనేది లేనే లేదు, ఉందనుకునేది నీ బ్రాంచ్ అంతే. నువ్వు బ్రాంచి పడుతున్నావు. అంతే కదా, నువ్వు అంతర్ముఖుడు అవటం నేర్చుకోవాలి. అంతర్ముఖుడు అవటం నేర్చుకుంటే నీకు వికారాలకు దూరం అవుతారు. నువ్వు అంతర్ముఖులు అవటం నేర్చుకుంటే మనస్సు అణిగిపోతూ ఉంటుంది, మనస్సు అణిగిపోతూ ఉంటుంది. మనస్సు అణిగిపోయి 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 ఏం చేస్తుందంటే అది ఎక్కడి నుంచి వస్తుంది మనకు మనస్సు అనేది? మన హృదయంలోంచి ఆధ్యాత్మిక ఎక్కడైతే భగవంతుడు ఉన్నాడో అక్కడి నుంచి వస్తుంది మనకు. ఎక్కడైతే హృదయం ఉందో నీకు తెలుసున్నా నువ్వు తెలియపోయినా నీకే ఆందరంలోనే ఉన్నావు అన్నారు భగవాన్. నువ్వు దేహాన్ని అనుకున్నా మనస్సు అనుకున్నా నువ్వు హృదయంలోనే ఉన్నావు. నీకు అర్థమవుతుందా? నీకు తెలుసున్నా నీకు తెలియపోయినా నువ్వు హృదయంలోనే ఉన్నావు. నువ్వు దేహాన్ని అనుకున్నప్పుడు మనస్సు అనుకున్నప్పుడు ఆత్మవే. నీకు అర్థమవుతుందా? దేహాన్ని అనుకున్నప్పుడు మనస్సు అనుకున్నప్పుడు నువ్వు ఆత్మవే, ఆత్మ అనుకున్నప్పుడు నువ్వు ఆత్మవే. నీకు అర్థమవుతుందే? అయితే నీకు తెలుసున్నా నీకు తెలియపోయినా నీ కేంద్రంలో నువ్వు ఉన్నావు. అది ఉన్నావని తెలియకపోవటం వల్ల ఈ జన్మలు వెంటాడు. తెలియటం తెలుసుకో, తెలియటం తెలుసుకోవటం తెలియకపోవటం అంటే రెండే. అంటే నువ్వు తెలుసుకోలేకపోవటం వల్ల నేను ప్రకృతి వెంటాడుతుంది, గుణాలు వెంటాడుతున్నాయి, జన్మలు వెంటాడుతుంది. తర్వాత ఇంకోటి సత్వగుణం ఉన్నవాడి ద్వారా జరిగే సత్కర్మ రజగుణం ఉన్నవాడి ద్వారా, తమగుణం ఉన్నవాడి ద్వారా జరగదు. మనస్సు అణిగి ఉన్నవాడి ద్వారా జరుగుతున్న లోకానికి సత్కర్మ మనస్సు విజృంభించేవాడి ద్వారా జరగదు. తాను కర్తని కాదని తెలుసుకున్న వాడి ద్వారా జరుగుతున్నటువంటి మహత్తరమైన కర్మ కర్తృత్వం వాడి ద్వారా జరగదు. ఈ విషయాలు మన గ్రహింపుకు వస్తాంటే కర్తృత్వం లేని స్థితిని పొందడానికి సత్వగుణాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. విషయం అర్థం అవుతాంటే దానివల్ల వచ్చే మనకి ప్రయోజనం ఏంటో తెలుస్తూ అంటే దాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తాం. ఈ దారిద్ర్యము, ఈ ధనము, ఈ ప్రకృతి విషయాలు మీకు అర్థమవుతాయి. ఇవన్నీ కూడా స్వప్న సమానం. నీకు ధనం ఉంటే ఉండనే ఉంటుంది, నీకు ధనం ఉంటే అది ఉండనే ఉండదు. అర్థం అనర్థం అని మీరు అనుకోక్కర్లేదు, అర్థం ఉంటే ఉండనే ఉండదు. మీకు దాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే నీకు వివేకం ఉందనుకోండి, అది ఉండనే ఉండదు, మంచిదే, దాన్ని సద్వినియోగం చేసుకోండి. అంటే ఇవన్నీ మీరు సద్వినియోగం చేసుకుంటా అంటే భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే గుణాచేత సిద్ధిని పొందుతారు. ఈ గుణాలను విడిచిపెట్టి గుణాలలోంచి విడుదల పొందుతారు, గుణాలలోంచి బయటకు విడుదల పొందుతారు. ప్రపంచం అంటే ఏం లేదు, గుణాలు ప్రకృతి. ప్రపంచం అంటే ఏంటి? గుణాలే. ఈ గుణాలు గుణాచీస్తే ఎవరికైతే జ్ఞానం కలిగిందో వాడి మటుకే గుణాచీత స్థితి పొందుతాడు. మనకి గుణాలు మూడు తిరుగుతూ ఉంటారు. గుణాలు రజగుణం తిరుగుతుంది, తమగుణం తిరుగుతుంది, సత్వగుణం కుదురుతుంది. సత్వగుణం నువ్వు రా నువ్వు రా నువ్వు రా అంటే రాలేదు. సత్వగుణాన్ని నువ్వు రా అంటే రా రా అది ఎప్పుడో వస్తుంది. ఆ చక్రంలో ఆ టైంలో సత్వగుణం ఎప్పుడో వస్తుంది. అది వచ్చినప్పుడు దాన్ని పట్టుకుని ఎక్కువ వెళ్ళాలి, అది ఎక్కువ టైం పెంచుకోవాలి. అది ఏం చేయాలి, టైం పెంచుకోవాలి. సత్వగుణం వస్తుంది మనం రమ్మంటే కాదు, అది కాల ప్రవాహంలో ఏదో టైం కూడా వస్తూ ఉంటుంది. మనకు వచ్చినప్పుడు సత్వగుణం వచ్చినప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది ఇది సత్వగుణం. సత్వగుణం వచ్చినప్పుడు స్పష్టత ఉంటుంది, వివేకం ఉంటుంది. మీకు అర్థమవుతుంది, మీ ఆలోచన యొక్క లోతు పెరుగుతున్నాం, మీ ఆలోచన యొక్క లోయలు పెరుగుతాయి సత్వగుణం ఉన్నప్పుడు. సత్వగుణం ఉన్నప్పుడు మీ శరీరము మనసు తేలి దూదిలా ఉంటాయి. మీకు దూది ఎంత తేలిగ్గా ఉంటుందో, మీరు సత్వగుణం వచ్చినప్పుడు మీ శరీరము దూది దూదిలా ఉంటాయి. తర్వాత సత్వగుణం ఉన్నప్పుడు మీ మనస్సు మీకు సహకరిస్తూ ఉంటుంది కానీ విరోధంగా ఉండదు. మీ ఇంద్రియాలు మీకు సహకరిస్తూ ఉంటాయి కానీ మీకు విరోధంగా ఉండవు, మీకు విరోధంగా ఉండవు. అంచేది మీకు సత్వగుణం ఎప్పుడైతే వచ్చిందో, రమణ మహర్షి అది రామకృష్ణ పరమహంస అన్నారు, సత్వగుణం కూడా దొంగే, సత్వగుణం కూడా దొంగ, కొంచెం మంచి దొంగ. రజోగుణం తమోగుణం అంత చెడ్డ దొంగలు కాదు, సత్వగుణం కూడా దొంగే, కొంచెం మంచి దొంగ. ఎందుకంటే ఈ సత్వగుణం ఏం చేస్తుందంటే దైవం దగ్గరికి దారి చూపించి తప్పుకుంటుంది, అది దొంగ అవటానికి. అయితే దైవం దగ్గరికి వెళ్ళడానికి దారి, భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి దారి చూపించి తప్పుకుంటుంది. అది సత్వగుణం కూడా గుణమే, కానీ అది మనం ఎందుకు అభివృద్ధి చేసుకోవాలంటే భగవంతుడి దగ్గరికి వెళ్లి దారి చూపించాలి, అది తప్పుకుంటుంది. దారి చూపించి ఇలా వెళ్ళండి, ఇలా నడుచుకోండి, మీ బిహేవియర్ ఇలా ఉండాలి, మీ బిహేవియర్ ప్యాటర్న్ ఇలా ఉండాలి, అది మన చక్కదిద్ది మన క్రమశిక్షణలో పెట్టి అది పక్కకు తప్పుకోండి. ఏది సత్వగుణం, అది సత్వగుణం వచ్చినప్పుడు దాన్ని నెమ్మదిగా పొడిగించుకోవడానికి ప్రయత్నం చేయాలి, దాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత మనకు రియాక్షన్ సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. రియాక్షన్ అనేది అంటే ఒక రియాక్షన్ తగ్గించుకోవాలి, పాజిటివ్ థింకింగ్ పెంచుకోవాలి, పాజిటివ్ థింకింగ్ పెంచుకోవాలి. అది నెగిటివ్ థింకింగ్ వల్ల పాడైపోతాం. కొన్ని స్నేహాల వల్ల నెగిటివ్ థింకింగ్ పెరుగుతుంది, కొన్ని స్నేహాల వల్ల పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది. అదే మనకు పాజిటివ్ థింకింగ్ పెరిగే స్నేహాలే మనం చేస్తూ ఉండాలి, అదే సజ్జన సాంగత్యం. అయితే ఇక్కడ నువ్వు ఎక్కడ, నేను బట్టలు మార్చుకోవడం ముఖ్యం కాదు, ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికో పారిపోవటం ముఖ్యం కాదు, ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికో పారిపోవటం ముఖ్యం కాదు, నువ్వు మనస్సుని నిగ్రహించుకోవటం ముఖ్యం. ఇది ఇక్కడ బాగా అర్థం చేసుకోవడం. నువ్వు ఇంటికాడ ఉన్నా, ఎర్రబట్టలు వేసుకున్నా, అదే తెల్ల బట్టలు వేసుకున్నా, నువ్వు కాశీలో ఉన్నా, రామేశ్వరంలో ఉన్నా, భీమవరంలో ఉన్నా, ఎక్కడున్నా మనస్సును నిగ్రహించుకోవడం నేర్చుకోవాలి. మనస్సును ఒకవేళ నువ్వు కొద్దిగా ఏదో కొంచెం వివేకం సంపాదించి కొంచెం జ్ఞానం సంపాదించినా ఈ నీ నిగ్రహం లేనప్పుడు మనో నిగ్రహం లేనప్పుడు అది నిలుస్తుందా అన్నాడు భగవంతుడు. అది నిలబడే టిక్కెట్లు కాదన్నాడు. నువ్వు కొంచెం కొంచెం ఏదో సంపాదించుకున్నావో, కష్టపడి ఏదో సూచాయి ఏదో కొంత సంపాదించుకున్నారనుకోండి, ఆ సంపాదించి నిలబడదు. నీకు మనో నిగ్రహం లేనప్పుడు, ఇంద్రియ నిగ్రహం లేనప్పుడు నీ వివేకం నిలబడదు, ప్రకృతి ప్రవాహంలో కొట్టించుకోదు. ఈశ్వర అనుగ్రహం లేకుండా, గురు అనుగ్రహం లేకుండా ఒక వాసన కూడా క్షయించదు, ఒక వాసన కూడా క్షీణించదు. వేరుతో సహా వాసనాక్షయం అయినప్పుడే నీకు జ్ఞానోదయం కలుగుతుంది, కానీ లేకపోతే ఇంకా అవకాశం లేదు. ఇక్కడ ఉన్న లోపల ఉన్న వస్తువు, ఆ వస్తువు ఏకాగ్రత. ఏకాగ్రత అంటే ధ్యానం చేసి వాళ్ళు ఏమంటారంటే, సరసరణంగా ఏదో గోడ మీద బొమ్మ పెడతారో బొమ్మను చూసుకోమంటారు. ఏదో కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, ఏమని పెడతారు, లేకపోతే ఏదో వెంకటేశ్వర స్వామికో లేదా గురు వంక అలా చూసుకోమంటారు. దానివల్ల ఏకాగ్రత వస్తున్నారు. మీకు అర్థమవుతుంది, రూపచింతన నామస్మరణ. కొంతమంది గోడ మీద ఏదో రాసి చొక్క పెట్టా చొక్కంక చూసుకోమంటారు, దానివల్ల ఏమొస్తుందన్నారు, అది ఏకాగ్రత. లేకపోతే నీ ఇష్టదైవాన్ని స్మరించుకోవటం వల్ల, ఆ రూపాన్ని ధ్యానం చేసుకోవటం వల్ల, ఆ నామాన్ని స్మరించుకోవటం వల్ల కూడా ఏకాగ్రత. దీనికి ఒక కొత్త లేటెస్ట్ మోడల్ చెప్పారు కదా, అది కాదు నేను, సరే అది మంచిదే, అది మంచిదే, అది మంచిదే. విషయగ్రహానికి తోడ్పడుతున్న ఆ రకమైన ఏకాగ్రత విషయాలు తొందరగా గ్రహించడానికి సహకరిస్తుందో, అంటే ఏకాగ్రతని ఇప్పుడు ఏకాగ్రత లేకుండా ఒక గంట చదువుతా అనుకోండి, ఏకాగ్రత తొలిచిన వాడికి 5 నిమిషాలు చాలు. మనం ఏదైనా చదువుతున్నాం అనుకోండి, చదువు వాడు ఏకాగ్రత లేకుండా చదువుతున్నాడు అనుకోండి, ఆడ గంట చదివిన దానికి ఏకాగ్రతను చదివిన వాడికి 5 నిమిషాలు సరిపోదు. ఆ ఏకాగ్రత మంచిదా? కానీ దేని ఏం ఏకాగ్రత? ప్రకృతి సంబంధించింది, లోకానికి సంబంధించింది. లేటెస్ట్ మోడల్ అంటే లేటెస్ట్ టెక్నాలజీ. ఏకాగ్రత అంటే ఏంటంటే లోపల ఏదో ఉంది, లోపల నువ్వు నిజమైన అక్కడ లోపల ఏదో ఒక నిజం ఉంది, లోపల ఒక నిజం ఉంది, అది ఉందని నీకు తెలియటం లేదు. ఉంది, నీకు తెలిసినా ఉంది, తెలియకపోయినా ఉంది, అది ఉందని లోపల నిజం ఉందని నీకు తెలియటం లేదు. ఆ నిజాన్ని తెలుసుకునే వరకు ప్రకృతి నేను విడిచిపెట్టదు. ప్రకృతి జన్మ మరణ ప్రవాహంలో తిప్పేస్తుంది అని ప్రకృతి నేను విడిచిపెట్టదు. అది నీ లోపల ఒక నిజం ఉంది, ఆ నిజం నీకు ఉన్నమాట లేదు, అది ఎందుకు తెలియటం లేదు? ఏదో అడ్డేస్తా, ఏదో కోరికలానండి, నీకు అర్థమవుతుంది, వాసనలానండి, సంస్కారాలనండి, ఆ పూర్వజన్మలో ఉన్నటువంటి అలవాట్లు వేగం అనకండి, వేగం అనండి. మన శరీరం చనిపోయినప్పుడు కూడా శరీరం చనిపోతుంది, కానీ ఆ దేహంతో తాదాప్యం పొందే మనస్సు చనిపోదు. అది అలవాట్లు ఎక్కడ ఉంటాయి, వాసనలు ఎక్కడ ఉంటాయి, తలంపులు ఎక్కడ ఉంటాయి, సంకల్పాలు ఎక్కడ ఉంటాయి, వికల్పాలు ఎక్కడ ఉంటాయి, ఊహలు ఎక్కడ ఉంటాయి, అన్ని మనస్సులో ఉంటాయి. మనస్సులో అది ఈ భౌతికాగ్ని వల్ల శరీరం కారుతుంది, కానీ భౌతికాగ్ని వల్ల మనస్సు కారదు, జ్ఞానాగ్ని వల్ల కారుతుంది మనస్సు. ఈ కట్టెల వల్ల, పొరల వల్ల, పిడకల వల్ల కారదు. దేని వల్ల కారుతుంది జ్ఞానం? దేని వల్ల కలుగుతుంది మనసు? జ్ఞానాగ్ని వల్ల కలుగుతుంది. అంటే అవినాచరేసి చూడడం, కట్టెలు ఈ శరీరాన్ని బూడిద చేయకముందే, బూడిద చేయకముందే నీ జ్ఞానాగ్ని పంపించి ఈ దేహం తోడితే ఆధారత్వం ఉంది, ఆ నీరుని కాల్చి బూడిద చెయ్యి అవినాచరేసి. ఎప్పుడూ ఎప్పుడూ కాదు, అరువు బేరాలు వద్దు, అరువు బేరాలు వద్దు, క్యాష్ బేరాలే ఎప్పుడో కాదు, రాబోయే జన్మ రాబోయే జన్మ ఎప్పుడో కాదు. రమణ మహర్షి గారిది డైరెక్ట్ టీచింగ్, మిమ్మల్ని డైరెక్ట్ గా మధ్యవర్తులతో సంబంధం లేకుండా హృదయ గోకులకు మిమ్మల్ని పంపేయటం, నెట్టేయటం హృదయ గోకులకి డైరెక్ట్ గా పంపేయటం, ఇంకా మధ్యవర్తులు కాదు. కొంతమంది పట్టుకుంటామని చెప్పి పడగొడతారు, ఇంకా అటువంటి గొడవలోకి వెళ్ళొద్దంటే డైరెక్ట్ గా హృదయంలోకి పంపేయటం, మిమ్మల్ని డైరెక్ట్ గా హృదయంలో పంపేయటం. మీరు ఎక్కడ ఉన్నారో, నిజం ఎక్కడుందో, వాస్తవం ఎక్కడుందో, నేకెడ్ ట్రూత్ ఎక్కడుందో, ఏ ట్రూత్ ని తెలుసుకోవడం మీకు ఫ్రీడమ్ వస్తుందో, ఫ్రీడమ్ ఫ్రమ్ రీబర్త్, మీకు అర్థమవుతుంది, ఫ్రీడమ్ ఫ్రమ్ నోన్, ఫ్రీడమ్ ఫ్రమ్ అన్నోన్, మీకు ఏది తెలుసుకోవడంలో మీకు ఫ్రీడమ్ వస్తుందో, అక్కడ డైరెక్ట్ గా మిమ్మల్ని నెట్టేయటం, అక్కడ నెట్టికి పోవటం, మీకు మధ్యవర్తుల సమయం దేరగాలి అక్కడ. పని లేదు. భగవాన్ సత్యాన్వేషకుడు, మళ్ళీ సత్యవైపు ముఖం తప్పిమంటాడు, సత్యాన్వేషణ చేయమంటాడు. ఏంటంటే సత్యం తప్పించి ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎక్సెప్ట్ రియాలిటీ, ఎవ్రీథింగ్ ఇది క్రియేటెడ్ బై ది మైండ్, బై ది ఈగో సెన్స్. నీకు అర్థమవుతుందా? ఆ బ్రహ్మ ఉన్న వాస్తవం ఉన్నదేది ఉంది, అది తప్పించి అంతా మాయ, అది తప్పించి అంతా నిజ, అది తప్పించి ఏది నిజం కాదు. నిజం ఒకటి, నిజం అనేది ఒకటిగా ఉంటుంది కానీ రెండుగా ఉండదు. అది నీ హృదయంలో ఉంది, నీ హృదయంలో ఉంది. ఆ నిజం తెలుసుకోవడం మానేసి పూర్వజన్మ ఎక్కడ పుట్టాం, రాబోయే జన్మ ఎక్కడ పడతాం, స్వర్గలోకంలోకి ఎక్కడ కలుతాం, నరకలోకంలో ఎంతకాలం ఉంటాం, ఇవన్నీ గొడవలు కూడా మీకు అనాత్మ గొడవల్లోకి వెళ్ళొద్దు. అనాత్మ గొడవల్లోకి వెళ్తే చిక్కులు మీరు తీర్చుకోలేరు. ఈ అనాత్మ గొడవల్లోకి వెళ్ళి మీరు కాలం పాడు చేసుకోవద్దు, మీ డబ్బు పాడు చేసుకోవద్దు. దీనివల్ల మీకు అనాత్మ గొడవల్లోకి వెళ్తే చివరికి ఒళ్ళు నొప్పులు మిగులుతాయి, కానీ సత్యజ్ఞానం కలగదు, తలకాయ పోట్లు మిగులుతాయి. అయితే ఒకవేళ తెలుసుకున్నాయనే అసత్యం. రాబోయే జన్మ తెలుసుకుంటారని కాదు అసత్యం, పూర్వజన్మ తెలుసుకుంటారని కూడా అది అసత్యం. కొంతమంది పూర్వజన్మలు చెప్తుంటారు, ఈ జన్మ భగవాన్ అంటారు, ఎవరైనా రాబోయే జన్మ ఎటువంటి జన్మ వస్తుందంటే ఆయన అనువరం చెప్పాలంటే చెప్పొచ్చు. అసలు ఇప్పుడు ఇప్పుడే పుట్టలే కదా ఇంకా రాబోయే జన్మలే అంటాను. ఇప్పుడే పుట్టలేదు నువ్వు, ఇంకా రాబోయే జన్మలో పుట్టలే. ఇప్పుడే పుట్టలేదు నువ్వు, ఇప్పుడే పుట్టలేదు. పుట్టింది చచ్చిపోతుంది, నువ్వు పుట్టలేదు. ఆ పుట్టినవాడు ఎవడో ఇప్పుడు ఉన్నాడు, వాడిని తెలుసుకోవడం మానేసి రాబోయే జన్మ రాబోయే ఈ జన్మ అంత అబద్ధం, రాబోయే జన్మ కూడా అంతే అబద్ధం. ఒక గోతిలోంచి కాలు తీసి ఇంకో గోతిలో పెట్టాం, ఆ గోతిలోంచి కాలు తీసి ఇంకో గోతిలో పెట్టాం. పరమానంద గారు శిష్యుని అడిగారు, ఏం చేస్తున్నారు రోజు అడిగేవారు, చేసిన తప్పులు దిద్దుకుంటున్నావు అన్నారు. మళ్ళీ రేపు అడుగురట్ నిన్న చేసిన తప్పులు దిద్దుకుంటున్నాం. 365 రోజులు పని ఏంటంటే చేసిన నిన్న చేసిన తప్పులు ఇవాళ దిద్దుకోవటం, మళ్ళీ ఇవాళ చేసిన తప్పులు రేపు పొద్దున్న స్నానం చేశాక అబ్బాయి ఏం చేస్తున్నారంటే నిన్న చేసిన తప్పులు దిద్దు అంతే పది ఇంకా అది ఇంకా రైట్ చేయరు. తప్పులు చేయటం దిద్దుకోవటం, తప్పులు చేయటం దిద్దుకోవటం ఈ జన్మల కూడా అది మన రాంగ్ థింకింగ్ లోంచి వస్తాం. ఇదంతా అసలు మనకి రైట్ థింకింగ్ లేదు, రైట్ పాత్రతో లేదు, రైట్ డైరెక్షన్ లేదు, రైట్ గురువులు లేరు, రైట్ డైరెక్షన్ లేదు, రైట్ లీడర్ లేడు, రైట్ గురువు లేడు. మన రాంగ్ థింకింగ్ లో మన రాంగ్ థింకింగ్ లోంచి మనకి రైట్ థింకింగ్ లోంచి మళ్లించేవాడు లేడు. అంత అపూర్వంగా అంత లోకవాసం లేకుండా, శాస్త్రవాసం లేకుండా, దేహవాసం లేకుండా మనం ప్రేమించేవాళ్ళు లేడు. అలా ఎవడన్నా ప్రేమించాలంటే వాడు ఆత్మయ్య ఉండాలి. ఈ ప్రేమలు కూడా నిజం కాదు, ఇది కూడా ట్రేడ్డే. ఒక జ్ఞానే ప్రేమించగలడు, ఒక జ్ఞానే ప్రేమించగలడు. ఇచ్చే ప్రేమ జ్ఞానం యొక్క స్వరూపం. మనం ప్రేమించాలన్నా ప్రేమించలేము, జ్ఞానం వ్యాపారం చేయదు. అయితే రమణ మహర్షి గారు ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏకాగ్రత అంటే ఇప్పుడు ఇంతవరకు మీరు ఈ ఏకాగ్రత అందరూ చెబుతున్నారు కదా, ఇప్పుడు చెప్పేది ఏకాగ్రత, దానివల్ల ప్రయోజనం ఉంది. మీరు 2 గంటల్లో చదివేది 10 నిమిషాల్లో వచ్చేస్తుంది కేకరం. పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఇస్ ది ఓన్లీ కీ టు ది ట్రెజర్ హౌస్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు స్వామి. నీ హృదయంలో జ్ఞానం అనే పెట్టండు, నీ హృదయంలో జ్ఞానం అనే పెట్టండు. తాళం చేయి, ఏకాగ్రత తాళం చేయంటే నువ్వు ఓపెన్ చేసేసుకోవచ్చు అంటారు స్వామి. అది భాష్యంగా మన అందరికీ పెద్దలందరూ చెప్తున్నారు. భగవాన్ చెప్పిన ఏకాగ్రత ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ డిజైన్. ఇప్పుడు మీ హృదయంలో ఒక నిజం ఉంటుంది, మీ హృదయంలో ఏదో ఒక నిజం ఉంటుంది, అది మీకు ఉండాలి కానీ మీకు తెలియటం లేదు, అది మీకు అందటం లేదు. అని తెలియదు కానీ తన తాలూకు వైభవం తెలియదు, తన తాలూకు సుఖం తెలియదు, మీకు అంతాలేదు. ఉన్నాయి ఏం ప్రయోజనం? ఇప్పుడు మన ఇంట్లో బంగారం ఉందనుకోండి, ఎక్కడ భూములో, మన ఇంట్లో భూమిలో బంగారం ఉందనుకోండి, అనుకోండి మన పూర్వులు అక్కడ జాతి పెట్టారు అనుకోండి, ఆ భూమిలో అక్కడ బంగారం ఉందని మనకు తెలియదు అనుకోండి, ఇంట్లో దరిద్రం అనిపిస్తుంది అనుకోండి, అక్కడ బంగారం ఉందనుకోండి, 1000 కాసులు బంగారం ఉందనుకోండి, మన ఇంట్లో దరిద్రం అనిపిస్తుంది అనుకోండి, ఎందుకు అనిపిస్తున్నాం దరిద్రం? అక్కడ లోపలే బంగారం ఉందని తెలియదు. అలాగే మనకు దుఃఖం ఎందుకు ఆ టెన్షన్ దుఃఖం అశాంతి ఎందుకు అనిపిస్తున్నాం అంటే మన హృదయంలో బంగారం ఉందని తెలియదు. మన హృదయంలో బంగారం మనకు తెలియటం లేదు అని చెప్పి అశాంతితోటి కాలిపోతున్నాం. భగవాన్ చెప్పిన ఏకాగ్రత సరిగ్గా ఎంత వండర్ఫుల్ టీచింగ్, డైరెక్ట్ టీచింగ్, బ్యూటిఫుల్ టీచింగ్. నీ హృదయంలో ఒక నిజం ఉంది, అది నీకు తెలియకపోవచ్చు, నీకు తెలుసున్నా ఉంది, తెలియపోయినాడు. నీకు తెలియనంత మాత్రం చేత లేకుండా లేదు, నీకు తెలియనంత మాత్రం చేత లేకుండా లేదు, నీకు తెలియనంత మాత్రం చేత ఉన్నది లేకుండా ఎక్కడికి పోతుంది? నువ్వు లేని దాన్ని ఉంది 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 అనుకో, నీ ఇష్టం వచ్చినానికి అది ఉండదే. నువ్వు ఉన్నదాన్ని లేదు లేదనుకుంటే ఎక్కడికి పోరదు. లేనిదాన్ని ఉంది ఉంది అనుకుంటా అనుకో, అది ఉన్నా అలా అనుకున్నా అది ఉండదు ఉండదు. నీకు వాస్తవ జ్ఞానం వచ్చే వరకు, యథార్థ జ్ఞానం వచ్చే వరకు నీకు అర్థమవుతుందో, నిజ జ్ఞానమే వాస్తవ జ్ఞానం అనుకుంటాడు. బాగా సబ్జెక్ట్ ప్రాపర్ గా తర్వాత మీరు ఇంటికాడ సాధన చేసుకుందిరిగా. సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ చాలా ముఖ్యం, ప్రాపర్ అండర్స్టాండింగ్ చాలా ముఖ్యం. ఆ బుద్ధి సూక్ష్మత మనం అభివృద్ధి చేసుకోవాలి. మీకు మనకు వాస్తవ జ్ఞానం లేదనుకోండి, నిజ్ఞానాన్ని ప్రతి జన్మలో కూడా వాస్తవ జ్ఞానమే అనుకుంటాం. ఇది తెలిసే వరకు మనకి ఏదైతే మనం అవునో అది తెలిసే వరకు కాని జ్ఞానం మనం అవును అనుకుంటాం. అంటే దాని అర్థం ఏంటి, మన ఆత్మ అయినప్పటికీ ఆత్మ తెలియకపోవటం వల్ల అనాత్మనే ఆత్మ అనుకుంటున్నాం. మనకు సత్యం తెలియకపోవటం వల్ల అసత్యాన్ని సత్యం అనుకుంటున్నాం. అలా మనం లేని వస్తువు మన ఉన్నదే ఉన్నప్పటికీ అది మనమైన ఉన్నప్పటికీ మరణించే వస్తువు మనం అనుకుంటున్నాం. అలా అనుకోవటం మానం. ఎప్పుడు వరకు నీకు తెలిసేవారు భగవాన్ చెప్పిన ఏకాగ్రతలో వస్తున్నాం. భగవాన్ చెప్పిన ఏకాగ్రత ఏంటంటే, నీ హృదయంలో ఒక నాజం ఉంది, నీ హృదయంలో ఒక నిజం ఉంది. ఆ హృదయంలో నిజం ఉన్నా నీకు తెలియపోయినా ఉంది, నీకు తెలియపోయినా ఉంది. అలవాట్లనండి, అలవాట్ల యొక్క వేగం అనండి, లేకపోతే సంస్కారం అనండి, మన పూర్వజన్మ నుంచి పోయి చేసుకొస్తున్నటువంటి వాసన అనండి, మొత్తం తెలుసుకోవడానికి నీ లోపల ఏదో అడ్డస్తాను. మొత్తం ఇక్కడ ఉన్నా అది తెలుసుకోవడానికి మన లోపల ఏదో అడ్డస్తాను. మనకు అడ్డస్తానని తెలుస్తాను కదా, అడ్డస్తుంది మీ లోపల దాని ఏదో ఒక నిజం ఉంది. ఆ నిజం తెలుసుకోలేకపోవడానికి ఏదో మీకు అడ్డొస్తాను. మీకు అడ్డర్థం ఏ, మీరు ఆ నిజాన్ని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నంలో లోపల ఏ ఆటంకాలైతే మీకు అడ్డొస్తున్నాయో ఆటంకాలు మీకు జ్ఞాపకం రాకుండా ఉండటం ఏకాగ్రత. ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి. ఇంతకు ముందు చెప్పిన ఏకాగ్రత లోకానికి ఉపయోగపడుతున్నారు. ఈ ఏకాగ్రత ఎటువంటిదంటే ఏదో అడ్డొస్తుంది, ఎవరికే అడ్డొస్తున్నాయో మీకు తెలుస్తూ ఉంటారు. ఎవరికే అడ్డొస్తున్నాయో మీ లోపల తెలుస్తూ ఉంటుంది కదా. ఏకాగ్రత అంటే భగవాన్ మిమ్మల్ని లోపలికి వెళ్ళావు, అది డీప్గా అవ్వని వాళ్ళు. అలవాట్ల యొక్క వేగం, వాసన యొక్క వాసన వేగం చాలా తీవ్రంగా ఉంటుంది. కానీ అందులో మాయ ఏంటంటే, భగవంతుడు మాయ ఎక్కడ పెట్టాడంటే, నా పాదాలను ఆశ్రయించకుండా నా మాట ఎంత గౌరవం లేకుండా నా మాయని ఎంత వాడైనా జయించలేడు. ఎంతటి వాడైనా జయించలేడు. ఈ శరీరాలని నీడలేదు, ఈ శరీరాలని నిజాలు కాదు నీడలేదు. నా మాయను ఎవరు జీవించలేదు, నేను ఆశ్రయించకుండా నా మాట ఎందుకు గౌరవం లేకుండా నా పాదాలను ఆశ్రయించకుండా నా మాయని ఎవరు జీవించలేదు. అయితే వాసన ఎక్కడ ప్రమాదం అంటే, మనకి ఏ వాసన ఎప్పుడు అన్ని వాసన నుండి ఒక వాసన వస్తా ఉంటుంది వెళ్ళిపోతా ఉంటుంది, ఏ ఒక అలవాటు వస్తా ఉంటుంది వెళ్ళిపోతా ఉంటుంది, ఏదైనా కోరిక వస్తానికి ఆ కోరిక వెళ్ళిపోతా ఉండడం వెళ్ళిపోతా ఉండదు. ఏ వాసన వచ్చినా ఏదో నిజం అనిపిస్తుంది, ఇది మా ఇక్కడ పెట్టాడు భగవంతుడు. ఏ వాసన వచ్చినప్పుడు అది ఒకటే నిజం అనిపిస్తుంది. మీకు ఏదైనా అధికారం సంపాదించాలని ఉందనుకోండి, మీకు ఏదైనా అధికార కాంక్ష ఉందనుకోండి, ఇంకా అధికారం అది ఒకటే నిజం. ఏదో ఒక్కసారైనా ఎమ్మెల్యే చేసి చచ్చిపోదాం, వెళ్ళిన 10 ఎకరాలు అందేసుకున్నా సరే అని ఆ మనసుకి ఎలా అనిపిస్తుంది. ఒక్కసారి ఎమ్మెల్యే చేసి చచ్చిపోదాం ఇచ్చారు, అది ఉంటే నిజం అనిపిస్తుంది. అది మీకు అర్థం వచ్చిందా, అది ఉంటే నిజం అనిపిస్తుంది. ఇంగ్లాండ్ మహారాజు ఒకడు, అతడు భవిష్యత్తులో మహారాజు అవుతాడు, ఒక రాజకుమారుడు. ఫ్రాన్స్ దేశం ఒక అమ్మాయిని ప్రేమించే, ఆ అమ్మాయిని ప్రేమించే అమ్మాయిని చేసుకుంటా అన్నాడు. అప్పుడు రాజకుటుంబం వాడు ఏమన్నారంటే, నీవు ఎక్కడో ఫ్రాన్స్ ఇంగ్లాండ్ అమ్మాయిని మీరు సెలెక్ట్ చేసుకున్న అమ్మాయిని మీరు చేసుకోవాలి, నువ్వు ఎక్కడో ఫ్రాన్స్ అమ్మాయిని చేసుకుంటావు, నువ్వు చేసుకుంటే చేసుకుని నీకు రాజరకం ఇవ్వమన్నారు. ఈ రాజరకం అయితే రాజరకం వదిలేస్తాను. ఇంకేది ఆ అమ్మాయి ఉంటే ఏదో అనుకుంటున్నాడా, పెళ్లి ఉంటే ఏదో అనుకుంటాం. ఒక పెద్ద రాజ్యాన్ని వదిలేసాడు. అమ్మాయి బాగున్నా బాగోపోయినా తోడే కదా, లెగలే కదా. రాజ్యాన్ని విడిచిపెట్టాడు. ఆయన ఎందుకు విడిచిపెట్టాడు? ఊటే నిజం అనుకున్నాడు, అమ్మాయి నిజం అనుకున్నాడు, పెళ్లి ఊటే నిజం అనుకున్నాడు. రాజ్యాన్ని ఒక రూపాయి రెండు రూపాయలు పల్లెకరాలు వీళ్ళెక్కడ రాజ్యాన్ని సింహాసనం విడిచిపెట్టేశాడు. ఇంకెంత కారణం మన దృష్టిలో అది తెలివి తక్కువ పనిచేశాడని అనుకోవచ్చు. అది 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 ఒకటి ఆడింది నిజం. అది అంటే అక్కడ వాసన బలహీనమైనది. నీకు ఏంటంటే వాసన బలహీనమైనది. ఇది భగవాన్ చెప్పిన ఏకాగ్రత అంటేంటో, నీ హృదయంలో నీ నిజం ఉంది, అక్కడ మీరు దిగలేకపోతున్నారు. దేనివల్ల దిగలేకపోతున్నారు? మీ అలవాట్ల యొక్క యాగం వల్ల మీరు లోపల దిగలేకపోతున్నారు. అంచేసి మీరు మీ ఏకాగ్రత ఏంటంటే, మీ ఆత్మజ్ఞాన సముపార్జనలో మీ అలవాట్లు ఏమి మీకు అడ్డు రాకుండా ఉంటే అది ఏకాగ్రత. మీ అలవాట్లను మీకు జ్ఞాపకం రాకూడదు, మీ అలవాట్లు మీకు, అది ఏకాగ్రత. అతి ఏకాగ్రతను కృషి చేసి సంపాదించుకోడు. ఇట్ ఈజ్ రియల్ కాన్సన్ట్రేషన్, ఇట్ ఈజ్ రియల్ కాన్సన్ట్రేషన్. ఇంతకు ముందు చెప్పిన ఏకాగ్రత చెప్పేది వరల్డ్, ఇది అన్వరల్డ్. ఇదేంటది అన్నవరం? ఏం చేయాలంటే మీ అలవాట్లు మీకు గుర్తుకొస్తాయకు అవి బయటకు లాక్కొచ్చేస్తాయి. మేము లోపలకు మొలక్కుండా బయటకు లాక్కొచ్చేస్తాం. మనిషి పాడైపోవడానికి ఈ మధ్యన ఎవడో అన్నాడు, నాకు ఆరోగ్యం బాగా ఉంటానండి, పెద్ద రోగాలు ఏ నాకు, కానీ రోగం ఒక్కటే క్యాన్సర్ రోగం ఉందంటే. నాకు 100 రోగాలు లేవండి, ఒకటే రోగం ఉందంటే క్యాన్సర్ ఉంది అన్నాడు. అది చనిపోతుంది కాదు, శరీరం చచ్చిపోవడానికి. మనిషి పాడైపోవడానికి ఒక అలవాటు చాలు. అది కట్టండి, రోగాలు ఏమి లేవంటే అన్ని బహుమనాయి, క్యాన్సర్ ఒకటే వచ్చిందట. క్యాన్సర్ చాలు కదా, చచ్చిపోవడానికి. అలాగే మనిషి పాడైపోవడానికి 100 అలవాట్లు అక్కర్లేదు, ఒక్క అలవాటు చాలు. శరీరం చచ్చిపోవడానికి ఒక రోగం చాలు. అలా మనిషి పాడైపోవడానికి ఒక్క అలవాటు చాలు. అంటే అలవాటు యొక్క వేగం వచ్చి ఉండదు. అలవాట్ల యొక్క వేగం వల్ల అసలు వస్తువు ఉన్నట్టు జాస రావటం లేదు మనకు. అది తెలుసుకోవడం తెలియకపోవటం వదిలేయండి. ఏదో ఉంది మనం తెలుసుకోవాలి. అది మనోదేహములకు అతీతంగా, గుణాలకు అతీతంగా, పంచభూతాలకు అతీతంగా ఏదో ఒకటి ఉంది. అది మనం తెలుసుకోవాలనే బుద్ధి కూడా కలక్కపోవడం కారణం అలవాట్లను. మీకు అర్థమవుతుందో కానీ తెలుసుకోవాలనే బుద్ధి కలుగుతుంది అనుకోండి, తెలుసుకోవాలని బుద్ధి కలిగితే ఈ అడ్డు వచ్చేస్తాయి. ఏ అడ్డు వచ్చేస్తాయి కదా, అలవాటు మీకు అడ్డు రాక, కనీసం అలవాట్లు మీకు గుర్తు రాకుండా ఉండటం ఏకాగ్రత. అది ముగ్గురు గుర్తు రాకూడదు. అది ఇట్ ఈజ్ రియల్ కాన్సన్ట్రేషన్. భగవాన్ ఏమైనా బయట గొడవలు ఆయన చూసేవారు కాదు, అవుట్ సైడ్ గొడవలు, అవుట్ సైడ్ గొడవలు వదిలేయండి అనేవారు. ఎవరైనా మాకు దుఃఖం వస్తామండి, మా పరిస్థితులు బాగోలేదండి, మాకు దుఃఖం వస్తామని ఎవరంటే భగవాన్ గారు, భగవాన్ దగ్గర కష్టం కాదు ఎవరైనా చెప్పుకుంటే మాకు దుఃఖం వస్తామండి, మా పరిస్థితి బాగోలేదంటే భగవాన్ గారు, ఒకవేళ మీకు దుఃఖం వస్తామంటే మీ ఇంటికాడ పరిస్థితులు బాగోపోతే ఇవన్నీ కలిసి నేను అంతర్ముఖం చేస్తే మంచిదే కదా అనేవారు. అది అది మెయిన్, అది ఆయనకు కావలసింది. అది మెయిన్, అది అక్కడ అంటే అది అక్కడికి డైరెక్షన్ వేస్తూనే ఉంటుంది, అక్కడ డైరెక్ట్ చేస్తా ఉంటారు. నిజంగా నువ్వు చెప్పేది అని నిజం అనుకో, మీకు దుఃఖం వస్తామనుకో, అశాంతి వస్తామనుకో, లేదా సంసార పరిస్థితులు బాగోలేదనుకో, ఇవన్నీ భాష గొడవలు, ఇవన్నీ కూడా భాష గొడవలు. కానీ నువ్వు చెప్పే విషయాలు నీ మనసును అంతర్ముఖపడుతున్నాను, నేను సహాయం చేస్తానంటే ఇవన్నీ మంచి అనుభవం. అంటే వాడియ సాధకుడు వాడు ఎవరు గురువు వాడు ఏ మార్గాన్ని అవలంబిస్తే వాడు ఏ మతం వస్తే అది ముఖ్యం కాదు, అది అంత ఇంపార్టెంట్ కదా. వాడు అంతర్ముఖుడు అవుతున్నాడు కాదా, అంతర్ముఖుడు అవ్వడం వాడికి ఆత్మజ్ఞానం రా. అంతర్ముఖుడు కాకపోతే అది ఏ చూపు కాదు. అంతర్ముఖుడు కాని వాడికి ఆత్మజ్ఞానం రాదు. ఆత్మజ్ఞానం లేని వాడికి మోక్షం ఏంటి, శాంతి అంటే ఏం లేదు. ఇప్పుడు ఆ శాంతి ఇట్ ఇస్ బియాండ్ అండర్స్టాండింగ్. ఆత్మజ్ఞానం వల్ల వచ్చే శాంతి మన ఇంద్రియాలు కానీ మన బుద్ధి కానీ దాన్ని పట్టుకోలేవు. మిమ్మల్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు, ఏంటి ఎంత శాంతి వస్తుంది అని. మిమ్మల్ని చూసి ఎక్కడి నుంచి వస్తుందో తెలియటం లేదు, బయట నుంచి రావటం లేదు, ఇంద్రియాల ద్వారా రావటం లేదు, ఏదో ఒక విషయాన్ని గ్రహించడం వల్ల రావటం లేదు. ఎక్కడి నుంచో వస్తుందో వచ్చేస్తుంది. ఈ శాంతి సముద్రం వచ్చి మన సహస్రాలను ముంచేస్తుంది అని ఆ శాంతిని చూసి శాంతి ప్రవాహం కింద వచ్చి మీ బ్రెయిన్ ముంచేస్తుంటే మిమ్మల్ని చూసి మీకు ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఆ శాంతి ఎట్టిదని మీరు నోరుతో చెప్పలేరు, మనసుతో ఊహించలేరు. అట్టిది ఆత్మశాంతి. అప్పుడు దేహానికి చావు వచ్చిందనుకున్న వాడికి ఏం అనిపించదు. ఆత్మానుభవం ఉన్నవాడికి, ఆత్మశాంతి ఉన్నవాడికి, ఆ బ్రాహ్మస్థితి పొందిన వాడికి దేహానికి చావు వచ్చిన వాడికి ఏం అనిపించదు. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. అయ్యో ఏదో అయిపోతున్నావో అనిపించదు, ఏదో అయిపోతున్నావని అనిపించదు. ఏం చేద్దంటే నువ్వు ఏది నీ హృదయంలో నిజాము, నీ హృదయంలో ఒక నిజం ఉంది, దానికి ఈ దేహంతో సంబంధం లేకుండా, లోకంతో సంబంధం లేకుండా, దేహంతో సంబంధం లేదా లోకంతో సంబంధం, ప్రకృతి గుణాలతో సంబంధం లేకుండా ఈ మంచి చెడులు మీకు అలాంటి ద్వంద్వాలు ఏంటి, ద్వంద్వాలతో సంబంధం లేకుండా, ఈ దష్టతో సంబంధం లేకుండా, ఈ నాన్ సెన్స్ తో సంబంధం లేకుండా స్వతంత్రంగా అది మీరై ఉన్నారు, అది మీరై ఉన్నారు. అట్టివాడికి భాష్యంగా ఎంత అశాంతి వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా వాడికి ఏమీ అనిపించింది ఎవరొచ్చని కుట్టినట్టు కూడా ఉండదు. అది జ్ఞానం ఎక్కువ. ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ జ్ఞానంతో సమానమైన వస్తువు కానీ, జ్ఞానానికంటే మించిన వస్తువు కానీ లేదు. అట్టి జ్ఞానాన్ని గురువుని ఆశ్రయించి సంపాదించబడుతున్నా అన్నాడు. ఏమైనా మన ఆసక్తి లేకుండా పనిచేయడం నేర్చుకుంటే, ఆసక్తి లేకుండా పనిచేయడం నేర్చుకుంటే ముందు అశాంతి తగ్గిపోతున్నాడు. మనం పని చేస్తూ ఉండాలి, ఆ రిజల్ట్ మీద అసలు ఏమీ ఆసక్తి పెట్టుకోకూడదు. ఆ రిజల్ట్ మీద ఏమీ ఆసక్తి పెట్టుకోకూడదు. అప్పుడు నీకు ముందు బ్లడ్ ప్రెషర్ రాదు, అశాంతి పూర్తిగా నశిస్తుంది. చేతిలోన పని పెద్దగా చేయాలి. భగవాన్ ఏం చెప్పారు, పట్టించుకునేది పట్టించుకో, వదిలేసింది వెళ్ళాయి. పట్టించుకునేది పట్టించుకో అంటే నీ చేతిలోన పని పట్టించుకో, వదిలేసి అంటే కర్మ ఫలితం నీకు అనుకూలంగానో ప్రతికూలంగా నీ చేతిలో లేని, నీ చేతిలోని పని శ్రద్ధగా చెయ్యి, నీ చేతిలో లేని పని వదిలే. పట్టించుకునేది పట్టించుకో, వదిలేసి వదిలేస్తూ ఇది రామకృష్ణ పదం చెప్పారు. నువ్వేదైనా పట్టించుకో, పట్టించుకో అవసరం లేదు. అవి పట్టించుకుంటున్నావు అనుకో, వాటికని లేడు, వాటి అలసకని లేడు. నీ లేవల్లో ఏమవుతుందిరా, ఏం చేయగలవు, ఎందుకు పట్టించుకోవడాలు, వదిలే ఈశ్వరుడికి. నువ్వు చేసే పని నువ్వు చేయి, వాటికని లేడు, వాటి అలసకని లేడు. ఏం చేస్తారో నువ్వు చేసేది ఏంటి, ఏ విషయం అయితే పట్టించుకోకూడదు, ఆ విషయాన్ని పట్టించుకుని నువ్వు సాధించేదేంటి, చివరికి నువ్వు దుఃఖం తెచ్చుకోవడం ఆ శాంతి. వాటికని లేడు, వాటి అలసకని లేడు. యూనిట్ టు గాడ్, యూనిట్ టు ఈశ్వర, హాయిగా బొచ్చుకు. నువ్వు ఆసక్తి రాకుండా ఉంటే రోజులు సుఖంగా వెళ్ళిపోతాడు. మనం 100 సంవత్సరాలు జీవిస్తే 100 క్షణాల రకంగా వెళ్ళిపోతాం. ఏకాగ్రత కుదిరిన వాడికి నీకు అర్థమవుతుందా, అది టీవీ జ్ఞాపకం రాదు. అజ్ఞాపకం భగవాన్ చెప్పిన శక్తినికి అర్థం అసలు అజ్ఞాపకం రాకపోవటం ఏకాగ్రత. అట్టి ఏకాగ్రతని సంపాదించు. ఏమంటున్నాడు? అట్టి ఏకాగ్రతని సంపాదించు. అట్టి ఏకాగ్రతను సంపాదించు అంటే నువ్వు సన్యసించడం అంటే ఇల్లు ఇచ్చిపెట్టి ఎక్కడికో పారిపోవడం కాదు. ఇల్లు ఇచ్చిపెట్టి పారిపోయినా మనస్సు వస్తుంది కదా, మనస్సు ఉంటాను. ఇల్లు ఇచ్చిపెట్టి మీరు పారిపోయినా మనస్సు ఉంటుంది కదా. అంటే ఇల్లు ఇచ్చిపెట్టి పారిపోవద్దు, ఇంటి మీద మమకారం విడిచిపెట్టి పని చేసుకోండి. ఆ ఇంట్లో ఉండండి, ఆ ఇంట్లో ఉండండి. ఏదో ఈ వర్షాకాలాన్ని ఎండాకాలాన్ని తట్టుకోవడానికి ఏదో నీళ్ళు ఉండాలి కదా, ఆ నీళ్ళలో ఉండండి. ఉండండి, ఆ ఇంట్లో ఉండండి. ఆ ఇంట్లో నుంచి పారిపోవడం కాదు మీరు చేయవలసింది. ఆ ఇంట్లో, ఆ ఇంటి మీద మమకారం లేకుండా బతకండి. అది మీకేమవుతుంది? అప్పుడు ఏమవుతుంది? మీకు జ్ఞానం అంటే మీరు జ్ఞానం సంపాదించడానికి మీకు మార్గం సుగమం అవుతుంది. ఇల్లు ఇచ్చిపెట్టి పారిపోవద్దు, ఇంటి మీద మమకారం విడిచిపెట్టి ఇంట్లో ఉండండి. ఇల్లు విడిచిపెట్టి పారిపోవడం వల్ల జ్ఞానం వచ్చేది. ఇల్లు విడిచిపెట్టి అంటే భగవాన్ చెప్పిన ఈ విషయం రిపీటెడ్గా చెప్పింది అంటే వాడు సన్యాసి అవ్వచ్చు, వాడు బ్రహ్మచారి అవ్వచ్చు, లేకపోతే గృహస్థాశ్రమ వానప్రస్థాశ్రమంలో ఉండొచ్చు. ఏదో ఒక ఆశ్రమ, ప్రతి మనిషి ఏదో ఒక ఆశ్రమంలో ఉంటాడు. ఎక్కడున్నా వాడు బ్రహ్మచారి అయినా గృహస్థైనా సన్యాసి అయినా ఎవడైనా వాడు అధికారి వేషం ముఖ్యం కాదు. లోపల వాడు అంతర్ముఖుడు అవుతున్నాడు లేదో, వాడికి నూచూపు కలుగుతుంది కదా. ఆ దిశగా ఏ ఎక్కడైతే జ్ఞానం ఉందో, ఎక్కడైతే చైతన్యం ఉందో, అహమాత్మ గుణాకేషు సర్వభూతాశ్రయిష్ట అందరి హృదయాల్లోనే చైతన్యంగా ఆత్మగా ఉన్నానని భగవంతుడు చెప్పాడు కదా. ఆ దిశగా, ఆ వైపుగా వాడు ప్రయాణం చేస్తున్నాడో లేదో చూసుకోవాలి. కానీ అది సన్యాస గృహస్థ బ్రహ్మచారాడు పెళ్లి చేసుకున్నాడా చేసుకోలేదా, ఇవన్నీ అప్రధానమైన విషయాలు. ఇవన్నీ వ్యాసాలు. ఇవన్నీ ఏంటి? వ్యాసాలు. వాళ్ళ డైరెక్షన్ లో ఉన్నాడో లేదో చూసుకోవాలంతే. అంటే నేను ఎక్కడ చూసి ఎక్కడికి వెళ్ళినా లోకం ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా లోకం. రావణ మనకు బలి నేస్తాను, బలి నేస్తా అంటారు అంటారు కదా. మనకు బలి నేస్తాం, లోకం కనిపించకపోతే, దేహం కనిపించకపోతే బలి ఎక్కడి నుంచి వస్తుంది? ఎద్దట్లో బలి ఎక్కడ? గాలనిద్దరిలో మన శరీరం నుంచి ఏదైనా పాము పాకెళ్ళిపోయినా మనకేం తెలియదు. అది బయ ద్వితీయం లేదు, అక్కడ అది ఏం లేదు, ద్వితీయం లేదు. మీకు లోకవాసం, లోకవాసన ద్వేషవాసం నోడికి భయం కన్నా రెండు వాసనే నోడికి భయం ఏంటి? భయం అనేది కూడా నిజం కాదు, ఒక తలంపు, అదొక వికారం. భయం కూడా నిజం కాదు, అదొక తలంపు, అది ఒక రకమైన వికారం. ఈ వికారాలన్నీ ఎక్కడ ఉంటాయి? మనసులో ఉంటుంది. అన్ని వికారాలకి మొదట వికారం అహంకారం. మనిషికి చాలా వికారాలు ఉంటాయి, మనిషికి చాలా వికారాలు ఉంటాయి. ఈ అన్ని వికారాలకి తల్లి అహంకారం. తల్లి లేకుండా పెరుగు రాదు, అదే అహంకారం లేకుండా ఏ వికారం రాదు. ఏ వికారం అక్కడ వచ్చినా లోపల అహంకారం ఉందని అర్థం. అది మొదటి వికారం. అది ఏం వికారం? అది మొదటి వికారం, మొదటి తలంపు. అదేంటది? మొదటి తలంపు. దీవెన తలంపు ఏమిటది? మొదటి తలంపు, ప్రథమ తలంపు, ప్రధాన తలంపు. అదే మొదటి ఆ మొదటి తలంపు ఎక్కడ బయట నుంచి వస్తుందో, లోపల నుంచి వస్తుందో? మేము లోపల నుంచి వస్తాం. అది ఎక్కడి నుంచి వస్తుందో విచారణ చేసి తెలుసుకోవడమే జ్ఞాన మార్గం. నీకు నేననే తలంపు లేదని ఎవరు అన్నావు? అది బయట నుంచి రావటం లేదు. నేననే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచే వస్తాం, లోపల నుంచే వస్తాం. అది ఎక్కడి నుంచి వస్తుందో విచారణ చేసి తెలుసుకోవడమే జ్ఞాన మార్గం. అది చేయలేకపోతున్నాం అనుకు శరణాగచ్చి, అది అన్వేషణ చేయలేకపోతున్నావు అనుకు. మూల తలంపు మూలాన్ని నువ్వు అన్వేషణ చేయలేకపోతున్నావు అనుకు శరణాగచ్చి. అంతా ఈశ్వర సంకల్పం, అంతా నీ ఇష్టమే. నా ఇష్టంగా నువ్వే నువ్వున్నావు, నేను లేను, నువ్వున్నావు నేను లేను, అంతే మనం తెలుసున్నా తెలియకపోయినా భగవంతుని సంకల్పం. అది అర్థం చేసుకుంటే అశాంతి నాశనం. మనం తెలుసున్నా అంటే తెలియకపోయినా అంటే జరిగేది ఈశ్వర సంకల్పం, అనుకునేది జీవ సంకల్పం. అంటే జరిగేది మనం తెలుసున్నా ఈశ్వర సంకల్పం, తెలియకపోయినా ఈశ్వర సంకల్పం. అంటే నువ్వు ఎక్కడికి నువ్వేదో నువ్వేదో ఉద్యోగం చాకరీ చేసుకుంటున్నావు, ఎక్కడ ఉద్యోగం చేసుకుంటున్నావు కాదు. కొంతమంది ఏమనుకుంటారు, పని విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోతే జ్ఞానం వచ్చేస్తున్నామనుకుంటారు. పని విడిచిపెట్టేస్తే నీకు జ్ఞానం రాదు కదా, సోమర్థనం వస్తుంది. మనం చేతిలో పని విడిచిపెట్టేసి వెళ్ళిపోతే జ్ఞానం వచ్చేస్తున్నామనుకుంటారు సార్. జ్ఞానం రాదు, సోమర్థనం. జ్ఞానం ఎవరికి వస్తుంది? మనస్సు అణిగిన వాడికి జ్ఞానం వస్తుంది. వాళ్ళు ఏ ఆశ్రమంలో ఉన్నా ప్రయత్నం చేయగలడు. వాళ్ళు ఏ ఆశ్రమం మనస్సు అనేది అనుకోవాలి. వాళ్ళు ఏ ఆశ్రమంలో కన్నా జ్ఞానం రాదు. పారిపోయినా జ్ఞానం, ఇంటికాన్ని విడిచిపెట్టి పారిపోయినా జ్ఞానం రాదు. శరీరం చనిపోయి కొత్త శరీరం వచ్చినాడికి జ్ఞానం రాదు. మనం చెప్పుకునే మాటల కంటే, ఈ రాతల కంటే, ఈ ప్రవచనాల కంటే, ఈ థాట్స్ కంటే, ఈ కూర్చోడాలు నించోడాల కంటే, ముక్కు మూసుకోవడాలు, ముక్కు తెరవటం, ఈ ప్రాణాయామాలు, ధ్యానాలు, జపాలు, అన్నిటి కంటే రమణ మహర్షి గారు ఏం చేశాడనేది జ్ఞానం వచ్చింది. ఒక మహాచైతన్యం వచ్చి ఆయన ఆక్రమించుకో, ఒక మహాచైతన్యం వచ్చి ఆయన ఆక్రమించుకుని అనాత్మలోంచి ఆత్మలోకి, అసత్యంలోకి, సత్యంలోకి గెంటేస్తుంది. ఏది గెంటేసింది? ఒక మహా చైతన్యం వచ్చి, ఒక మా పెద్ద కేరళం వచ్చి ఆక్రమించేస్తుంది. అది ఏదో చేయటం వల్ల రాదు. మనం ఏదో చేయటం వల్ల రాదు. ఏదైతే మనం పొందుదామనుకున్నామో దాని దయవల్లో వస్తుంది, దాని అనుగ్రహం వల్ల వస్తుంది. బాహ్యంగా ఏదైనా చేస్తే, మంచి పని చేస్తే పుణ్యం రావచ్చు. ఇది ఎలా కాదు. దేనైతే మనం పొందుదాం అనుకుంటున్నాం, దాని దయ లేకుండా, దాని అనుగ్రహం లేకుండా, దాని కటాక్షం లేకుండా దాన్ని పొందడం. ప్రాణ మూలం, ప్రాణ మంత్ర మూలం, ప్రాణ మూలం, మంత్ర మూలం, మూలతలంపు మూలం, ప్రాణ మూలం. నీ ప్రాణం ఎక్కడి నుంచి వస్తాం? గాలి పీల్చుకుంటున్నారు కదా ప్రాణం. లోపల ఈ ప్రాణం యొక్క మూలం ఎక్కడ ఉంది? నీ ప్రాణ మూలం, మంత్ర మూలం, మూలతలంపు మూలం, ఈ మూడు ఒక్క చోట నుంచి వస్తున్నాం. అక్కడికి చేరే వరకు నీకు సత్యం తెలియదు. మంత్ర మూలం, మీరు మంత్రం చేయొచ్చు, దాని మూలం తెలియదు. నీకు ప్రాణం తీసుకున్నా విడిచిపెట్టడం, దాని మూలం తెలియదు. ఈ మూల తలంపు మూలం తెలియదు. ఈ మూలం ఒక చోట నీకు ఒక ప్రదేశం నుంచి వస్తున్నాడు. ఇవన్నీ రొబ్బలు అంతే. ప్రాణ మూలం, మంత్ర మూలం, మంత్ర మూలం, మూల తలంపు మూలం అంటే అహంకార మూలం. మూలతలంపు మూలం అంటే అహంకార మూలం. అంటే ఆ మూలతలంపే అహంకారం ఉంటారు, ఆ ప్రథమ తలంపునే అహంకారం ఉంటారు. మనం గాలి నిద్రలోంచి జాగ్రత్త వస్తున్నది రాగానే నేను అనే తలంపు వస్తుంది. ఏమని వస్తుంది? నేను. ఆ నేననే తలంపు రావటం దేహానికి చుట్టేస్తున్నారు. అంటే నేను పురుషుడని స్త్రీలని దేహానికి చుట్టేస్తున్నాయి. ఆ నేననే తలంపు రావటం దేహం చుట్టుపెట్టేసుకోవడం జరుగుతుంది. అప్పుడు నేను నల్లగా ఉన్నాయని, తెల్లగా ఉన్నాయని అంటే దేహంతో తాదాత్యం పొందుతాను కాబట్టి నేను నల్లగా ఉన్నాయని, తెల్లగా అని అనుకుంటాను. ఈ మూడు గాఢ నిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి వచ్చేటప్పుడు దాని మూలం అది ఉంటుంది. నీకు మెరుకు రాగానే అతి వేగంగా సూర్యకిరణం భూమి మీదకి ఎంత వేగంగా వస్తుంది, అంతకంటే వేగంగా నీ సహస్రం ఇక్కడికి వచ్చింది. మూలం నేనే తలంప, ప్రథమ తలంపు మూలం, ప్రాణ మూలం, మంత్ర మూలం. ఈ మూలాటికి మూలం ఒకటే. అక్కడే సత్యం ఉంది, అక్కడికి వేడుకోవాలి అంటే అక్కడికి నువ్వు వెళ్ళగలగాలి, అంత డీపైన అవ్వగలగాలి. ఇది పై పై ఈతల వల్ల తెలియదు, కబుర్లు కాకరకాయలు తెలియదు, అభ్యాసం అలా. కృష్ణుడు అన్నాడు గీతలో, నువ్వు మనోమూలంలోకి ఎలా వెళ్ళగలవంటే అభ్యాసం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. అభ్యాసం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. అభ్యాసం చేస్తా ఉండాలి, నీకు వైరాగ్యం ఉండాలి. ఈ రెండాటి బలం, ఈ రెండాటి సహకారం అనేది నువ్వు మనోమూలంలోకి వెళ్ళా ఇంకో అవకాశం లేదు. ఎక్కడ గడ్డి మీద కనిపిస్తే గడ్డి మీద నాకు కావాలనుకున్నాడు, నీ జ్ఞానం ఏంటిది? మనం రోడ్డు మీద వెళ్తాండి, గడ్డి మీటలు కనిపిస్తాండి, గడ్డి మీద నాకు ఉంటే బాగుంది, గడ్డి మీద నాకుంటే బాగుంది, అది మనం మూలంలో వెళ్తాడని ఆస్తి ఎక్కువైపోతే మనం సుఖపడొచ్చానుకుంటున్నాం. సుఖపడని కాపలాదారులకన్నా ఉండాలి. అది మామూలుగా మనకి ఏమనిపిస్తే అంటే ఆస్తి ఎక్కువైపోతే బాగా సుఖపడిపోయి, ఆస్తి ఎక్కువ కలిగి కాపల ఎక్కువ. ఇది గుర్తుపెట్టుకోండి, మీరు మనస్సు అనగకుండా ఆత్మజ్ఞానం కాదు. మనకు మనస్సు విజయం ఇస్తుంది కానీ అది అనగట్టడం లేదు. మనస్సు విజృంభిస్తుంది కానీ అడగటం లేదు. విషయ చింతన వల్ల విజృంభిస్తా ఉంటుంది, ఆత్మచింతన వల్ల అణిగిపోతుంది. ఇప్పుడు మనం ఏది చేస్తామో చూసుకోవాలి. మనం విషయ చింతన చేస్తున్నాము లేకపోతే దైవ చింతన చేస్తున్నాం. దైవ చింతన చేస్తాను అనగటం అనేది ఆ రోజు కాలేదు అనుగుతుంది. విషయ చింతన చేస్తుంటే ఆ రోజు కాలేదు పెరిగిపోతూ ఉంటుంది. చివరికి మనిషి భ్రష్టు అవడానికి కూడా పునాది ఏంటంటే విషయ చేయించడం. అంటే నువ్వు ఎక్కడికి పారిపోవద్దు, నువ్వు ఎక్కడికి పారిపోవద్దు, మమకారం విడిచిపెడితే సరిపోతుంది. ఎవరి పట్టినా మన డ్యూటీ మనం చేస్తూ ఉంటాం. మన డ్యూటీయే మనం చేయటం, అందుకే పనికి వస్తాం. మనం డ్యూటీ చేయడానికే పనికి వస్తాం. దాని ఫలితం మనకు అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు. అంటే నీకు ఇప్పుడు మనకు నిజంగా మనస్సు డీప్ని అవుతాం అనుకోండి, అనుకోండి మన హృదయం యొక్క లోతుల్లోకి వెళుతున్నాం అనుకోండి, హృదయం యొక్క లోయల్లోకి ప్రవేశిస్తున్నాం అనుకోండి. ఆ రోజుకి ఆ రోజు లోపలికి సాధన చేసి ఆ రోజుకి ఆ రోజు లోపలికి వెళుతున్నాం అనుకోండి, మన ప్రేమ విశ్వవ్యాప్తం అవుతుంది. ఒక్కసారి సృష్టిని కౌగులించుకోవాలనిపిస్తుంది. ఈ భాషాభిమానాలు, ఈ ప్రాంతీయ అభిమానాలు, ఈ కులాభిమానాలు, మీకు అర్థమవుతుంది, ఈ మతాభిమానాలు, ఇవన్నీ మనం కల్పిస్తారు. కులం మీద అభిమానం, మతం మీద అభిమానం, ప్రాంతీయ అభిమానం, మీకు అర్థమవుతుంది, ప్రాంతీయ అభిమానం, ఇవన్నీ కూడా మనం కల్పిస్తారు. మనస్సు ఏదైతే కల్పిస్తాందో ఇది బాగా అర్థం చేసుకుంటే జిమ్మిక్కల వల్ల ఇది పరిష్కారం అవ్వదు, జిమ్మిక్కల వల్ల ఇది పరిష్కారం అవ్వదు. మనస్సు ఏ విషయాలు అయితే కల్పిస్తాందో అది మనస్సు అనేది వరకు విషయాలు కూడా అనకు. మనస్సు ఏ విషయాలైతే కల్పిస్తుందో ఆ విషయాలు కూడా అలా మనస్సు అణిగిపోతాయి, అణిగిపోతాయి, కానీ మనస్సు అనకుండా అనకు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఏం చేత మనస్సు అంటే నిజము, అయ్యే అంతే నిజం. అయితే మనస్సు అణిగిపోతే అవి కూడా అణిగిపోతాయి. అయితే మనం మనస్సును అట్టే పెట్టుకుని అన్ని అనగాలంటే అనవు. ఇవన్నీ ప్రాంతీయ అభిమానం, ఏదో అభిమాన అభిమానాలు పెట్టుకుంటాం కదా. ఇవన్నీ రాగద్వేషాలు, రాగద్వేషాలు వచ్చింది ఏం లేదు, టైం వేస్ట్. మనకు లైక్స్ డిస్లైక్స్ వల్ల వచ్చింది ఏం లేదు. పైగా రాగద్వేషాలు ఎంత బలమైన అంటే జీవుడు శరీరాన్ని ధరించి లోకం మీద లోకం లోకంలోకి వచ్చేటప్పటికే ఆడి గాలి పీల్చుకుంటాడు. ఆ బిడ్డ ఏం చేస్తాడంటే తల్లి కడుపులోంచి బయటకు వచ్చాక గాలి పీల్చుకుంటాడు, గాలి పీల్చుకోవడం మాట్లాడతాడు. ఆ మొదట గాలి ఎప్పుడైతే పీల్చుకుంటాడో అప్పుడే నిర్ణయిస్తాడు చివరి గాలి ఎప్పుడు పీల్చుకోవాలి. ఆ గాలి పీల్చుకునే వచ్చి పట్టేస్తాడు రాగదేశాలు. ఇప్పుడు చూడండి, ఎక్కడ చూసినా ఇష్టం అయిష్టం, ఇష్టం అయిష్టం, ఈ ఇష్టాల వల్ల అయిష్టాల వల్ల మనకేమైనా వస్తుంది? ఏమి కలిసి రాదు. టైం ఎంత ఎనర్జీ వేస్ట్ అయిపోతుందో చూడండి. ఈ ఇష్టాల వల్ల అయిష్టాల వల్ల ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుందో చూడండి. నీ అసలు నీకు బ్రహ్మజ్ఞానం రాకుండా బ్రాహ్మణిశ్చిత్రం పొందకుండా ఈ అడ్డు వస్తున్నాయి. అవి నీకు స్మృతిలోకి రాకుండా, గుర్తులోకి రాకుండా, నీ లోపలికి వెళ్ళటానికి అవి ఆటంకాలు రాకుండా, అవి నీకు అడ్డు కాళ్ళకు అడ్డుపడకుండా ఉండటం ఏకాగ్రత. తల్లి కడుపులోంచి బయటికి రాగానే గాలి పూపించుకుంటే అప్పుడు వచ్చి పట్టేస్తాడు ఇష్టం. ఇష్ట ఇష్టాల వల్ల మనం ఎంత శక్తిని వేస్ట్ చేసుకుంటున్నాం అని తెలియటలేదు. మనం ఎంత ఎనర్జీని వేస్ట్ చేసుకుంటున్నాం మనం తెలియటం లేదు. ఆ రెండు వదిలేసామనుకోండి, ఎనర్జీ చాలా మనకు స్టోర్ అవుతుంది, వేస్ట్ అవుతుంది, స్టోర్ అవుతుంది ఎనర్జీ. ఇష్టాలు నీకు అడ్డు వస్తున్నాయి అనుకో, అది తెలుస్తున్నా హృదయంలో ప్రవేశించలేదు. ఎక్కడైతే భగవంతుడు ఉన్నాడో ఆ హృదయంలోకి, ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో, ఎక్కడైతే చైతన్యం ఉందో ఆ హృదయంలోకి నువ్వు ప్రవేశించలేవు. ఏ అడ్డు వస్తుంటది? ఈ అడ్డు వస్తాను. నీకు ఏకాగ్రత కూలి నిజంగా ఏకాగ్రత కూలిందంటే అడ్డు రావు. అది ఏకాగ్రత. అది నీకు అర్థం. ఇప్పుడు ఏకాగ్రత అంటే చూపిస్తాను కదా, అది ఏకాగ్రత. అంచేది నీకు అతని ప్రేమ నిశ్వార్థం అవుతుంది. అతని ప్రేమ నిశ్వార్థం అవుతుంది. వాడి కర్మని వాడు చేసే పని కూడా సహజంగా చేస్తాడు. అతను చేసే పని కూడా అసహజంగా ఉంది. ధ్యానం చేసే పని అసహజంగా ఉండదు, సహజంగానే ఉంటుంది, సహజంగానే ఉంటుంది. అంటే వాడు సహజంగానే ఉంటుంది. తర్వాత వాడు తన అకర్తను తెలుసు. తన అకర్తను తెలుసు కాబట్టి పని చేసేటప్పుడు దాని తాలూకు టెన్షన్ కూడా ఉండదు. అంటే ఎప్పుడైతే తన అకర్తను ఎప్పుడైతే వాడికి అర్థమైందో, మీకు అర్థమవుతుందో, లోకం ఎంత ప్రయత్నం చేసినా వాడికి దుఃఖ స్పర్శ తీసుకురాలదు. గుర్తుపెట్టుకోండి, నేను భగవంతుని కర్త ఎవరు? నేను అకర్తను, భగవంతుడే కర్త. కర్తుడు అజ్ఞానం అది ఎవరు? కర్త ఎవరు? ఈశ్వరుడు. ఈశ్వరుడు ఇద్దరు కర్తలు ఉండరు, ఇది ఒకడే కర్త. ఈశ్వరుడు కర్త అయితే మనం ఎవరు? అకర్త. నీకు ఈ విషయం అర్థమైనప్పుడు ప్రపంచంలో ఉన్న 300 కోట్ల జనం కూడా కలిసే నీకు దుఃఖం తీసుకురాదు. నువ్వు అకర్త అయింది కర్తమైనప్పుడు. అక్కడ ఉంది, అక్కడ మరకాలం. నీ కర్తృత్వం నువ్వు అకర్త, నీ కర్తృత్వ బుద్ధి నడిగితే నువ్వు అకర్తం అని తెలుస్తుంది. అక్కడ నీకు దుఃఖ రాసిన భాషింది ఏదో నువ్వు చమత్కారాలు చేసినా తాత్కాలిక నీకు దుఃఖం వాయిదా పడుతుంది, కానీ దుఃఖం విడిచిపెట్టదు. ఇప్పుడు 18వ అధ్యాయంలో ముగింపు 3 యోగాలను సమన్వయం చేసి చెప్పాడు భగవంతుడు. గీతలో 18వ అధ్యాయులు ఉపాసన మార్గాన్ని, కర్మ మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని 3 యోగాలు సమన్వయం చేసి చెప్పాడు. ఎన్ని యోగాలన్నీ సమన్వయం చేసి చెప్పినా ఆయన చెప్పింది ఏంటంటే చివరికి మనో నాశనం. 3 యోగాలు సమన్వయం చేసి చెప్పాడు 18వ అధ్యాయులు. ఆయన సమన్వయం చేశాడు కర్మయోగం అంటే ఉపసంహారం కదా. అక్కడ సబ్జెక్టు శాస్త్రాన్ని ఉపసంహరిస్తున్నాడు. ఉపసంహరించేటప్పుడు అన్ని యోగాలని అక్కడ ముగింపులో సారం చెప్పేశాడు. అన్ని యోగాల సారం 18వ అధ్యాయంలో చెప్పేశాడు. అన్ని యోగాల సారం అక్కడ అన్ని సారం చెప్తూ వాడి చివరికి ఏంటంటే మనోనాశనమే చెప్పాడు. అక్కడ నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేసినా మనం నాశనం. అంటే నువ్వు నువ్వు ఏది కాదో దాంతో సావాక్యం పొందుతున్నావు, ఏది కాదో దాంతో సావాక్యం పొందుతున్నావు. దాంతో సావాక్యం విడుదల అవ్వాలి, ఆ సావాక్యం నుంచి విడుదల అవ్వాలి. ఆ విడుదల అవటమే సాధన గమ్యం, సాధన లక్ష్యం. అది మనం కాని దాంతో సావాక్యం పొందుతున్నాం, అందులోంచి విడుదల అవటమే సాధన యొక్క గమ్యం. ఒకరికి జ్ఞానం కలిగింది అనుకోండి, ఒక వాడి అనురాగం ప్రపంచంతో వ్యాపిస్తుంది. మనసుకు అద్దులు ఉంటారు, మనసుకు సరిహద్దులు ఉంటారు. మనసుకి అద్దులు ఉంటాయి, మనసుకి సరిహద్దులు ఉంటాయి, మనసుకి స్వపర భేదం ఉంటుంది. మీకు అర్థమవుతుంది, ఆత్మకు అద్దులు లేవు, ఆత్మకి ఇతరులు లేరు, అంటే స్వపర భేదం లేదు. వాడు ప్రేమ సృష్టి అంత వర్షింపు చేస్తాడు. మనస్సు అద్దులు ఉన్నాయి కానీ ఆత్మలో అద్దులు లేవు. అద్దులు లేవు కాబట్టి అద్దులు లేని వస్తువు నాకు పరిమితులు లేని వస్తువు ఆయన ఎప్పుడైతే అనుభవంలోకి వచ్చిందో వాడి ప్రేమ విశ్వవ్యాప్తం అవుతుంది, వాడి ప్రేమ విశ్వవ్యాప్తం అవుతుంది, వాడి ప్రేమ విశ్వవ్యాప్తం అవుతుంది. అంటే ఎవడైనా మహాత్ములు ఇప్పుడు భగవాన్ ఇంటూ భగవాన్ ఇది విడిచిపెట్టి అరుణాచలం వచ్చేసారని కూడా మాట్లాడుతుంది. అది ఎవరి వల్ల కోపం వల్ల రావటం కాదు, ఎవరి వల్ల కోపం రావటం కాదు, లేకపోతే తిరుచూరు విడిచిపెట్టి అరుణాచలం వెళ్ళిపోయాలని సంకల్పించుకోవడం కాదు, అనుకుని రావటం కాదు. అదేంటది అనుకుని రావటం కాదు, అదంతా న్యాచురల్ ఆటోమేటిక్ డివైన్ యాక్షన్. అది సహజంగా జరిగిపోతా ఉంది, కట్టొత్తు ఎప్పుడైతే లేదు మనకి, ఏ పని ఎక్కడ ఎప్పుడు ఎప్పుడు జరగాలి, మన ఇంటర్ఫీరియన్స్ లేకుండా అలా జరిగిపోతుంది. ఎప్పుడైతే మన ఇంటర్ఫీరియన్స్ ఉందో వాడు ఎప్పుడు శాంతిగా ఉంటాడు. భగవాన్ తోటి స్టేజ్ అడిగాడు, నువ్వు మధుర తిరుచుడు మధురాయి విడిచిపెట్టి అరుణాచలం వచ్చేటప్పుడు నీకు నాకు బాగా స్నేహం కదా నాతో చెప్పకుండా వచ్చేసేవాడు, నేను వస్తాను నాకే తిరిగి నీకు నీకేం చెప్తాడు. ఆయన పుట్టింది శివక్షేత్రం, జ్ఞానం కలిగింది శివక్షేత్రం. ఆయన 54 సంవత్సరంలో అరుణాచలంలో ఆయన దేహం తిరిగాడింది, అదే శివక్షేత్రం, అదే శివక్షేత్రం, అది కూడా శివక్షేత్రం. అది ఆయనకి అది సహజం, ఏదో చేయటం వల్ల ఆయనకి జ్ఞానం రాలేదు, ఏదో చేయటం వల్ల ఆయనకి జ్ఞానం రాలేదు. అది అది ఆ వస్తువే ఉన్నది, వాస్తవమైన వాస్తవంగా ఉన్నదే ఆయన ఆక్రమించుకుంది అంతే. వాస్తవంగా ఉన్నదే ఆయన ఆక్రమించుకున్నది, అలా జ్ఞానం వచ్చింది. కానీ ఏదో చేయటం వల్ల రాలేదు, ఏదో చేయటం వల్ల రాలేదు. అంటే మనం చేసేది తక్కువే, అక్కడి నుంచి వచ్చేది ఎక్కువ. మనం చేసి ఏదైనా చేసి చేస్తున్నాం అనుకోండి, మనసు ఉన్నంతకాలం ఏదో చేయకుండా ఉండలేము. ఏదో జపమో తపమో ధ్యానం ఏదో చేస్తూ ఉంటాం, ఏదో చేసినా తక్కువే. మనం చేసేది తక్కువ, అక్కడి నుంచి వచ్చేది ఎక్కువ. అక్కడి నుంచి వచ్చేది ఎక్కువ ఉంటుంది, మనం చేసేది తక్కువ ఉంటుంది. తక్కువ మనం చేసేది తక్కువే, కానీ మనకి ఆయన అనుగ్రహం వల్ల ఇదంతా వచ్చిందా, అది చేశాక అనుగ్రహం అక్కడ ఉదయ గోకులకి వెళ్ళాక చేస్తాం. ఆయన గుకేశుడు, ఆయన ఎవరు గుహలోని ఈశ్వరుడు. మనం గుళ్ళోని ఈశ్వరుని చూస్తున్నాం కానీ గుహలోని ఈశ్వరుని ఇంకా చూడటం లేదు. వాడు గుహేశుడు, ఎవడు ఈశ్వరుడు, ఎవడు గుహేశుడు. ఆ గుహలో ఉన్న ఈ సృష్టిలో మీకు అర్థమవుతుంది, అవి తప్పించి ఏది ఆ గుహలో ఉన్న ఈశ్వరుడు తప్పించి అన్ని అబద్ధాలు. ఆ గుహలో ఒక పరమార్థం ఉండదు, ఒక పరమార్థం ఉండదు. మీకు అర్థమవుతుందో, అది నీ గుహలో ఉండదు. ఆ గుహలో ఉన్న ఈశ్వరుడు తప్పించి మిత్రం గుళ్ళో దేవుళ్ళు కూడా గుళ్ళో రాళ్ళు కూడా మనం అన్ని కల్పించుకున్నది. అంతర్యామి ఒక్క మటికి నిజరు. అయితే ఇవన్నీ ఎందుకు కల్పించుకున్నామంటే ఉపాసన కోసం. ఎందుకు కల్పించుకున్నాం? మన ధ్యానం నిలబడటానికి, మన మనసు నిలబడటానికి ఉపాసన కోసం ఏదో ఉపాసన ఉండాలి కదా. ఉపాసన లేకపోతే మనస్సు నశించదు, ఉపాసన అవసరం. అందుచేత ఇవన్నీ మనం కల్పించుకున్నాం కానీ ఇవన్నీ మన మనస్సు అంటే నిజమో అయ్యి అంటే నిజం, రాబోయే జన్మలు కూడా మన మనస్సు అంటే నిజమో అంటే నిజం అని ఇవన్నీ మనం కలిపిన ఆ గుహేశుడు గుహలో ఉన్న ఈశ్వరుడు ఒక్కడే, ఒక్కడంటే ఒక్కడే, ఆడు ఒక్కడే నిజం. ఆడు ఒక్కడే నిజం అంటే మిగతా ఇది నిజం కాదని చెప్పక్కర్లేదు. ఆడు ఒక్కడే నిజం అంటే దాని అర్థమైన మిగతా అన్ని నిజం కాదని స్పెసిఫిక్ చేయని చెప్పక్కర్లేదు. వాడు మీరు మీ పద్ధతిలో మీరు మీరు చేయవలసిన డ్యూటీ మీరు చేసుకుంటూ, మీరు చేయవలసిన పని మీరు చేసుకుంటూ గమ్యాన్ని మర్చిపోకుండా ఉండి, గమ్యాన్ని మర్చిపోకూడదు. మీరు చేసుకునే మనం చేసుకునే పని మనం చేసుకుంటూ ఉండాలి. గమ్యాన్ని మన డెస్టినేషన్ మర్చిపోకూడదు. మనం హిమాలయాలు మారినా, రైలు మారినా, బళ్ళు మారినా ఏది మన గమ్యం మర్చిపోకూడదు. మన గమ్యం మర్చిపోకూడదు. ఏది చేయండి, మీరు జపం చేయండి, ధ్యానం చేయండి, ఇంకోటి చేయండి, గమ్యం మర్చిపో డెస్టినేషన్ మర్చిపోకూడదు. ఆ డెస్టినేషన్ ఎక్కువ గుర్తు మనకు వస్తుందంటే తక్కువ తప్పులు చేస్తాం. మీకు అర్థమవుతుందంటే మనం ఎక్కడికి చేరుకోవాలి, మన గమ్యం ఏంటి, అది మన డెస్టినేషన్ మనం మర్చిపోవనుకోండి. ఒకవేళ తప్పులు చేసినా చాలా తక్కువ తప్పులు చేస్తాం. ఇప్పుడు మన గమ్యాన్ని మర్చిపోకుండా ఉంటే గమ్యాన్ని మరుపు రాకూడదు. మనం ఈ లోపల మనం బళ్ళు మారవచ్చు, ఇమయాలు మారవచ్చు, రైళ్లు మారవచ్చు. సాధన సాధనలో రకరకాల మేము సాధన చేస్తున్నప్పటికీ ఆ గమ్యం మట్టికి మనం మర్చిపోకూడదు. అలాగే ఈ డ్యూటీ నువ్వు చేస్తూ తర్వాత ఈ ఎక్స్పెక్టేషన్ పనికిరాదు. అది ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తుందని ఎక్స్పెక్టేషన్ పనికిరాదు. ఇక్కడి నుంచి మనం పాలకులు నడిచి వెళుతున్నాం అనుకో, పాలకులు నడిచి వెళుతున్నాం. ఎవరు నడుస్తారు, కాళ్ళు నడుస్తారు. ఎవరు నడుస్తాయి, కాళ్ళు నడుస్తున్నాయి. కాళ్ళు నడిచేటప్పుడు అడుగులు లెక్క పెట్టుకుంటాను, అడుగులు లెక్క పెట్టుకోం, అడుగులు లెక్క పెట్టుకుంటాను. నువ్వు చేసే సాధన కూడా అలా ఉండాలి. నువ్వు కాళ్ళు నడుస్తానంటే పాలకులు వెళ్తాను కానీ అడుగులు లెక్క పెట్టుకోం. అడుగులు లెక్క పెట్టుకోకపోయినా కౌంటింగ్ లేకపోయినా పాలకులు వెళ్ళిపోతాం. మనం చేసే సాధన అలా ఉండాలి, అంత నార్మల్ గా ఉండాలి, అంత న్యాచురల్ గా ఉండాలి. నువ్వు అడుగులు లెక్క పెట్టుకోవటం మానేసినంత మాత్రం చేసి పాలకులు వెళ్ళటం మానవు, గమ్యానికి వెళ్ళిపోతావు, గమ్యానికి వెళ్ళిపోతావు. మనం చేసేది అసహజంగా ఉండకూడదు, సహజంగా ఉండాలి. అన్యాచురల్ గా ఉండకూడదు, న్యాచురల్ గా ఉండాలి. అబ్నార్మల్గా ఉండకూడదు, నార్మల్గా ఉండాలి. నార్మల్గా చేసుకుంటూ వెళ్ళాలి. అంటే నువ్వు అలా చేస్తుంటే చెట్టు నుంచి పండు అయి పండుకు పిండి కాయ అవుతుంది, కాయ పండు అవుతుంది. పండు అక్కడ ఉండదు, పండు అక్కడ ఉండదు. ఆ పండు బాగా ముగ్గిపోయిన తర్వాత చెట్టు నుంచి సహజంగా రాలిపోతుంది, సహజంగా రాలిపోతుంది. అలాగే ఆ పండు సహజంగా అది ఎలాగైతే అది బయట పడిపోయిందో, చెట్టు నుంచి విడిపోయిందో, అంత సహజంగా నువ్వు అజ్ఞానంలోంచి బయటకు వచ్చేస్తావు, పక్వానికి వచ్చేస్తావు. అలా కాకుండా మీకు అర్హత లేకుండా, యోగ్యత లేకుండా, పాత్రత లేకుండా ఇంకా జ్ఞానం రాలేదంటే, ఇంకా జ్ఞానం లేదని కంగారు పడితే పండు ఎప్పుడు తినేద్దామని కంగారు పడి పచ్చికాయలు మొగ్గేస్తే అది మొగ్గదు, ఏమవుతుందని కుళ్ళిపోతుంది. మనం కూడా అలా చేయాలి. పచ్చికాయని మొగ్గేస్తే బాగా బాగా పక్వానికి వచ్చిన కాయగా మొగ్గేస్తే పండు అవుతుంది. పచ్చికాయని కోసేసి మొగ్గేస్తాను కొన్ని మొగ్గది ఏమవుతుంది, అది ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు మనకు జ్ఞానాన్ని ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, అమూర్తాన్ని పెట్టుకుంటాడు. ప్రపంచంలో ఏ ఇద్దరు జ్ఞానులకి ఒక పద్ధతిలో ఎవరికి జ్ఞానం రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఏ ఇద్దరు జ్ఞానులకు కూడా ఒక మార్గంలో రాలేదు, రకరకాలుగా ఈశ్వరుడు ఎవరిని ఎలా అనుగ్రహించాలో వచ్చింది వాళ్ళకి. ప్రపంచంలో ఏ ఆత్మజ్ఞానం ఇద్దరిని తీసుకోండి అనుకోండి, జ్ఞానం ఒకటిగానే ఉంటుంది కానీ రెండుగా ఉండదు. ఇద్దరు జ్ఞానులు ఉండరు, జ్ఞానం ఒకటిగానే ఉంటుంది. ఆ జ్ఞానం దగ్గరికి వచ్చే ఒకటిగా ఉంటుంది. ఇంకా మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను, ఎవరైనా 10 మందిని అనుగ్రహించాలనుకోండి జ్ఞానంతో బాగా ఉంటుంది. 10 మందిని ఒకే మార్గంలో అనుగ్రహించడం, ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా అనుగ్రహించాలని చూసుకుంటారు, అది మనకు అనవసరం. లిమిట్ ఈశ్వర లీవ్ ఇట్ టు గాడ్. ఒకవేళ నేను భగవంతుడిగా ఆ విషయంలో ముహూర్తం విడిచిపెట్టినట్టనుకో, వాట్ కెన్ యూ డూ, వాట్ ఎల్స్ కెన్ యూ డూ? నువ్వు విడిచిపెట్టకుండా నువ్వు చేసేది ఏంటి? నీ చేతిలో లేని పని కాదు. ఏం చేస్తాం? నీ చేతిలో లేని పని కాదు. గౌతమ బుద్ధుడు అంటాడు, అది నాది, ఇది నాది, అది నాది, ఇది నాది. ఇది అన్నిటికీ కాపలాదారులో, కాపలాదారులో మనం ఏనంటే అనేది అది నాది, ఇది నాది, అది నాది అనుకుంటూ నీ శరీరం అది నాదని ఇది నాదని ఎందుకున్నావంటే నీ శరీరం నీది కాదని నీకు తెలియకపోవటం. నీ శరీరం కూడా నీది కాదని తెలియకపోవటం వల్ల అది నాది, ఇది నాది, నీ శరీరం నీది అసలు. గాఢలిద్దర, గాఢలిద్దర గురించి భగవాన్ రిపీటెడ్ గా చెప్తారు. ఇంచదంటే గాఢలిద్దరలో గాఢలిద్దర, గాఢలిద్దరలో మనం ఏది కాని దాంట్లో నుంచి విడిపోతాం. మనం గాఢలిద్దరలో శరీరం నుంచి విడిపోతాం, సెక్స్ నుంచి విడిపోతాం. మీకు అర్థమవుతుంది? మన రూపంలోంచి విడిపోతాం, మన పేర్లోంచి విడిపోతాం, లోకంలోంచి విడిపోతాం, దేవుడు ఉన్నాడా లేదా ఇటువంటి మిమాక్స్ తోటి విడిపోతాం. మనం ఏది కాదో అందులోంచి విడిపోతాం. అక్కడే ఒక గాఢ నిద్రలో ఆ పెద్ద గురువు నిద్ర కూడా మన గురువే. మనం కాని దాంట్లోంచి గాఢ నిద్రని విడిపోతాం. మరి ఏమొస్తుంది? మరి జాగ్రత్త వస్తుంది రాని రాగాలి ఏమొస్తుంది? నేను అనే తలంపు వస్తుంది. అయితే ఈ నేనిన తలంపు ఎంత నిజమో మెరుకు వచ్చాక నుంచి వచ్చి ఈ శరీరం, మనస్సు, ఉపకారాలు, అపకారాలు, శరీరాలు, ఉపకారాలు, అపకారాలు, పుణ్యాలు, పాపాలు అని నిజమే. ఎంత నిజం? నేను అనే నీకు నేను నేనిన తలంపు ఉంది కదా, నేను ఆ నేనిన తలంపు నిజము. ఆ నేనిన తలంపు వచ్చాక ఏ విషయాలు వస్తున్నాయో ఆ నేనిన తలంపు అంటే నిజం, ఆ విషయాలు కూడా అంతే నిజం. ఏం భగవాన్ అప్పుడు ప్రశ్న అడిగారు. జ్ఞాని మామూలుగా జ్ఞాని ద్వారా ఒప్పగా, జ్ఞాని ద్వారా లోకానికి సహాయ సహకారం అందుతాయి. కానీ నేనేమో లోకాన్ని ఉద్దేశిస్తున్నానని భావన అడగకూడదు. అడిగి ఇతరులు లేరు, జ్ఞానానికి ఇతరులు లేరు, జ్ఞానానికి ఇతరులు లేరు. భగవాన్ ఒకటి అడిగారు, దాన్ని వాడు లోక సేవ చేస్తున్నారు, వీరు లోక సేవ చేస్తున్నారు, వారు దుఃఖంలో పీడితులు వాదాలుస్తున్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు, మీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూర్చున్నారు, మీరు ఎక్కడ కూర్చుంటున్నారు, అక్కడ ఉంటున్నారంటే వారు లోక సేవ చేస్తున్నారు, వీరి లోక సేవ చేస్తున్నారు, వారి దుఃఖంలో ఉంటే వారిని వాదాలుస్తున్నారు, ఇదంతా జరుగుతుంది, మీరు ఎక్కడ కూర్చున్నారు, అక్కడ అక్కడ ఉన్నారు. వండర్ఫుల్ సమాధానం చెప్తారు. సముద్రానికి దాని పైన ఉన్న కెరటాలు తెలుస్తాయా అన్నాడు. సముద్రంలో కెరటాలు ఉన్నాయి, సముద్రంలో కెరటాలు అక్కడ లోపల ఉండి ఒకరికి పైపోయింది. మహాసముద్రానికి దానిపై ఉన్న బుడగలు, కెరటాలు, నురుగు తెలుస్తుందా? ఈ ఉపకారాలు అపకారాలు ఇటువంటి అయితే మనం మంచి చేస్తూ ఉండాలి. ఎప్పుడు దేహాభిమానం ఉన్నంతకాలం, దేహాభిమానం ఉన్నంతకాలం మంచి చేస్తూ, మంచి ఎందుకు చేయాలి? దేహాభిమానం ఉన్నంతకాలం సత్కర్మ చేయాలి, సత్కర్మ కూడా నిష్కామంగా చేయాలి. ఏది దేహ, ఈ దేహాభిమానం తగ్గించడానికి కనుక ఆ దేహాభిమానం 100 రూపాయలు విశేషంగా నశించిన వాడికి ఈ బుడగలేలా, కెరటాలు ఎలా, ఉపద్రవాలు ఎలా, ఏంటి సముద్రానికి దాని పైన చేరియాడి బుడగల గురించి, కెరటాల గురించి తెలుస్తుందా? పైగా భాగవతంలో శుక మహర్షి ఒక మాట చెప్పాడు. బాగా సారా తాగేసిన వాడికి బాగా కళ్ళు బాగా తాగేశాడు అనుకో, బాగా సారా తాగేశాడు అనుకో, మాదిరిగా కాదు చాలా ఎక్కువ తాగేశాడు, అది బట్టలు ఉన్నా లేదా అని తిరిగి ఒకసారి బట్టలు లేకుండా రోడ్డు మీదకి వచ్చేస్తాడు. అది ఒంటి మీద బట్టు చాలా ఎక్కువ చదివినాడు వాళ్ళు ఒంటి మీద బట్టు ఉందని తెలియదు. ఇంకా ఆ చాలా ఎక్కువ తాగోళ్ళు మళ్ళీ ఇందులో ముంచుకుంటారు, మాంసం మొక్కలు అయితే ముంచుకుంటారు. కొన్ని భాగవతంలో చెప్పాడు, చాలా బాగా తాగిన వాళ్ళకి, బాగా ఎక్కువ తాగేసిన వాళ్ళకి ఆ మత్తులో చాలా అది ఒంటి మీద బట్ట ఉందా లేదా అడిగి తెలియదు. ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఒకవేళ బట్ట లేదనుకోండి లేదని అడిగి తెలియదు. అయితే మహాజ్ఞానికి మీకు అర్థమవుతుందో, ఆ సుఖ సముద్రంలో శాంతి సముద్రంలో ఈది దాడుతున్నటువంటి మహాజ్ఞానికి శరీరం ఉండలేదో తెలియదు. అక్కడికి అది జ్ఞానం లేక ఇది తాగుడు మహిమ, అది జ్ఞాన మహిమ. ఇది తాగటం వల్ల ఏడుకు మత్తు వచ్చింది, జ్ఞానం వల్ల ఆడుకు మత్తు వచ్చింది. ఆ మత్తు రోజు లోకం అవుతుందని, దేహం పోతుందని, దేహం ఉందనే మత్తు ఏమి తెలియదు వాడికి. ఎవరు చాలా తాగిన వాడికి ఒంటి మీద బట్ట ఉందో లేదో వాడికి ఎలా తెలియదు. ఇది భాగవతంలో చెప్పాడు సుఖమహర్షి, మహాజ్ఞాని సుఖమహర్షి ఈ భాగవతంలో చెప్పాడు. తనకి ఈ శరీరం ఆ జ్ఞానం అనే మత్తులో వాడికి శరీరం చనిపోయింది అనుకో, శరీరం చనిపోయినట్టు కూడా తెలియజెప్పిన వాడికి, అది ఇమ్మోర్టల్ స్టేట్. అసలు నిజంగా శరీరం చనిపోయింది అనుకోండి, శరీరం చనిపోయినట్టు కూడా వాడికి తెలియజెప్పింది. ఏంటంటే శరీరం చనిపోయినప్పుడు తాను చనిపోయిన వాడికి తెలుసు, ఒక శరీరం ఊడిపోయినట్టు కూడా తెలియజెప్పింది. ఎప్పుడు ఎలాగా బాగా చాలా తాగిన వాడికి బట్టలు ఊడిపోయినా అలాగే తెలియదు. ఒకసారి శ్రీశ్రీ గారు మహాకవి ఉన్నారు, ఆయన చలం గారికి ఉత్తరం రాస్తారు. చలం గారు శ్రీశ్రీ గారు స్నేహితులు, నేను ఇప్పుడు సారా తాగి ఆ మత్తులో మీకు ఉత్తరం రాస్తున్నా అన్నారు శ్రీశ్రీ. ఎవరంటే నేను సారా తాగి ఆ మత్తులో మీకు ఉత్తరం రాస్తున్నాను. మీకు సారా తాగటాలు మీకు మత్తు వస్తుంది, ఈ అరుణాచలాన్ని స్మరించడం నాకు మత్తు వస్తుంది అని రాశాడు. మీకు మత్తు వస్తుంది, నాకు మత్తు వస్తుంది, మీకు సారా తాగటం వల్ల మీకు మత్తు వస్తుంది, అరుణాచలాన్ని స్మరించడం వల్ల అరుణాచల పాదాలను పడి అరుణాచల పాదాలను ఆశ్రయించి ఉండటం వల్ల, అరుణాచల నివాసం చేయటం వల్ల, అరుణాచలాన్ని స్మరించడం వల్ల నాకు మత్తు వస్తుంది. మీరు సారా మత్తులో మీరు రక్తం రాస్తే అరుణాచలాన్ని స్మరించడం వచ్చిన మత్తులో మీకు సమాధానం రాస్తున్నారు. అది మత్తే, ఇది మత్తే. అయితే మనకు అనుకరణ పనికి రాదు, మనకి అనుకరణ పనికి రాదు. ఇతరులు ఎలా ఉన్నారో అలా మనం కూడా ఎలా ఉందామని అలా అనుకోకూడదు. తర్వాత ప్రయత్నపూర్వకంగా రాగద్వేషాలు విడిచిపెట్టారు. రాగద్వేషాలు పెట్టుకోవడం మనకేం కలిసి రాదు. దానివల్ల పని భౌతికంగా కూడా మనకు వచ్చి లాభం ఏం ఉండదు. ఆధ్యాత్మిక మాట లేదు, భౌతికంగా కూడా మనకు. తర్వాత మనం ఈ రాగద్వేషాలు పెట్టుకుని, రాగద్వేషాలు పెంచుకునే కలిది మన స్వరూపంలో దూరం అయిపోతాం. మళ్ళీ రాబోయే జన్మల్లో అంత కష్టపడి సాధన చేస్తున్నాం కానీ మన స్వరూపం దగ్గరకు రాలేం. స్వరూపాన్ని విడిచిపెట్టి ఎంత దూరం వెళ్ళిపోయాము, అంత దూరం వెనక్కి వస్తే కానీ మనం గూట్లో పడం, ఎక్కడ హృదయం యొక్క గుహలో పడం. ఏమన్నా కృష్ణుడు అంతగా ఉన్నాడు కదా, మీ అందరి హృదయాల్లో ఉన్నాడని చెప్పాడు. అంటే భగవంతుడు అంతగా ఉన్నాడు, భగవంతుడు అంతగా ఉన్నాడు, లోపల ఉంటే బయట లేడు, అంతగా ఉన్నాడు. మరి కృష్ణుడు అందరి హృదయాల్లో నేను ఆత్మగా ఉన్నానని చెప్పాడంటే అంతగా ఉన్నాడు కదా, హృదయంలో ఎందుకు చెప్పాడంట? నీకోసమే చెప్పాడు. ఎవడకోసం? నీకోసం. నువ్వు ఎక్కడున్నావు అనుకుంటున్నావు? నువ్వు ఎక్కడున్నావు? బయట ఉన్నావు, లోపల ఉన్నావు, లోపల ఉన్నావు అని చెప్పి లోపల నీకు ప్లేస్ చూపించాడు. అది హృదయకే అందరం. ఇప్పుడు మన అందరం లోపల ఉన్నాం అనుకుంటున్నా, బయట ఉన్నాం అనుకుంటున్నాం, లోపల ఉన్నాం అనుకుంటున్నా అని చెప్పి లోపల నీకు కేంద్రం చూపించాడు. నీకు ఏదో ఒక డైరెక్షన్ ఇవ్వాలి కదా నీకు, అంతే ఉన్నమాట నిజమే. నువ్వు మరి నువ్వు లోపల ఉన్నాను లోపల ఉన్నాను ఎందుకనుకుంటున్నావు? అయితే ఆయన కూడా లోపల ఎక్కడ ఉన్నాడో కేంద్రం చూపించాలి. ఆ కేంద్రం మటుకు నీ శరీరంలో భాగం కాదు, నీ శరీరాన్ని కూర్చు చూస్తే కేంద్రం కనపడదు. మీరు గృహస్థులు అని సన్యాసులు అని బయటకోవడంతో తావాక్యం పొందొద్దు. మీకు బాగా డబ్బు ఉందనుకోండి, మాకు ధనవంతులు ధనవంతులు అంటే మీరు ఆత్మ సంగతి మర్చిపోతారు, ఇది మాయ. మీకు డబ్బు లేదు అనుకోండి, మేము డబ్బు లేని వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, మేము పేదవాళ్ళం, మేము పేదవాళ్ళం అనుకుంటే మీరు ఏది మర్చిపోతారు? మీ హృదయంలో ఏదైతే నిజంగా ఉందో దాన్ని మర్చిపోతారు. దాన్ని స్మరించడం మానేసి మీ పేదరికాన్ని స్మరిస్తారు. మీరు ధనవంతులు అనుకోండి, మీ ధనవంతులు మీ ధనవంతులు అనుకుంటే అలా అనుకోవటం వల్ల మీకు ఉన్న వస్తువు దేవుడు ఉంటే ఉండడం అనుకోవద్దు. మీకు ఉంటే ఉండడం అనుకుంటే అనుకుంటే బంధం పడతారు, అనుకుంటే బంధం పడతారు, ఉంటే ఉండడం ఉంది. కానీ మీరు ధనవంతులు మీరు ధనవంతులు అనుకోవద్దు. తర్వాత బాగా ధనవంతుల పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు మీరు ధనవంతులు ధనవంతులు అంటే చదువు సరిగ్గా చదవరు. అలా ధనవంతులైన సంగతి మర్చిపోకూడదు, మర్చిపోవాలి. బాగా ధనవంతులు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు మీ ధనవంతుల పిల్లలు మాకు ధనం ఉందని మర్చిపోతే వాళ్ళకి చదువు బాగా వస్తుంది. పేదవాళ్ళు మేము పేదవాళ్ళం పేదవాళ్ళం అనుకుంటే అనుకోకూడదు. దానివల్ల మీకు ఆత్మచింతన పోతుంది, దైవ చింతన విడిచిపెట్టేస్తారు, ఈ చింతన మళ్ళీ పోతుంది, మళ్ళీ విషయ చింతన ప్రారంభం. మీరు పుట్టువాళ్ళు పుట్టువాళ్ళు అనుకోకూడదు. మీరు సన్యాసులు అనుకోండి, మీరు సన్యాసులు సన్యాసులు అనుకోవద్దు. గృహస్థులు అనుకోండి, గృహస్థులు గృహస్థులు, మీరు గృహస్థులు కదా, సన్యాసి సన్యాసి కాదు, మీరు గృహస్థులు కదా, వాడే ఆత్మ మీరే ఆత్మ. ఆత్మచింతన విడిచిపెట్టేసి ఈ గోళేంటి అన్నారు భగవానుడు. మీరు బట్టల తేడా, వాడు వాడు ఆత్మే, సన్యాసి ఆత్మే, మనం ఆత్మే. ఆత్మచింతను విడిచిపెట్టేసి నేను గృహస్థుని సన్యాసిని పిల్లవాడిని నేను పెద్దవాడిని నేను గొప్పవాడిని, నాకు అధికారం ఉంది అధికారం లేదు, నేను ఎర్రగా ఉన్నాను తెల్లగా ఉన్నాను లేదు, నేను అందంగా ఉంటాను నేను అందంగా లేను, నీకు అర్థమవుతుంది నాకు గౌరవం ఉంది గౌరవం. ఈ చిల్లర చింతలు ఏలా, ఈ చిల్లర చింతలు ఏలా, ఇవన్నీ ఇటువంటి చింతల్లోకి మీరు పడితే పాడైపోతారు. అంచేది ఆత్మచింతను విడిచిపెట్టి ఈ విషయ చింతనలో పడితే, ఇది అక్కడ చెప్పాడు కృష్ణుడు, విషయ చింతనలో పడితే మీకు ఆసక్తి కలుగుతుంది ఆ విషయాల మీద. ఆ విషయాల మీద ఆసక్తిలోంచే కోరిక వస్తుంది. విషయ చింత లేని వాడికి కోరిక ఉండదు. అసలు స్మరించిన వాడికి కోరికనే, స్మరణ లేని వాడికి కోరిక ఏంటి? అసలు విషయం ఇది బాగా ప్రొసీజర్ కరెక్ట్ గా ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ ఎలా ఉందో అలా కరెక్ట్ గా చెప్పుకొచ్చాడు భగవంతుడు. ముందు ఏమొస్తుంది? విషయ చింతలు మొదలు పెడతారు, అక్కడి నుంచి ప్రమాదం పట్టుకుని విషయ చింతన నుంచి ఏమొస్తుంది? ఆసక్తి వస్తుంది. ఆసక్తి నుంచి ఏమొస్తుంది? కోరిక వస్తుంది. ఆ కోరిక మీకు బంగారైందనుకోని కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు ఏమొస్తుంది? కోపం వచ్చినప్పుడు ఏమొస్తుంది? కోపం వచ్చినప్పుడు ఏమొస్తుందంటే మీకు బుద్ధి పాడవటం కాదు, మోహం వస్తుంది. కోపం ఎక్కువైతే మోహం వచ్చేస్తుంది. తర్వాత మీకు బుద్ధి పాడవటం కాదు, కోపం ఎక్కువైపోయింది, మీ బుద్ధి పాడవటం ప్రారంభమవుతుంది. బుద్ధి పాడవటం ప్రారంభించాక ఆ రోజుకి ఆ రోజు ఆ రోజుకి ఆ రోజు బస్టెడ్ అవుతాడు. ఏం చేద్దంటే మన డ్రైవరు కారు డ్రైవరు తాగేసి ఆ డ్రైవింగ్ చేస్తుంటే ఎలా ఉందో, మన బుద్ధి పాడైపోయిన బుద్ధి మన శరీరాన్ని అక్కడికి తీసుకెళ్ళి కారుకి డ్రైవర్ ఎటువంటిడో మన శరీరానికి బుద్ధి ఎటువంటిది. ఆ డ్రైవర్ సరిగ్గా ఉంటేనే యాత్ర బాగుంటుంది. ఆ డ్రైవర్ మత్తుగా తాగేసి ఆయన తాగిస్తే ఆ డ్రైవర్ తాగిస్తే మన కారులో కూర్చునే పరిస్థితి మనం ఎలా ఉంటుందో, మన విషయం చెంటుందో, మన దేహ పరిస్థితి మన మనస్సు పరిస్థితి ఎలా ఉంటుంది. ఇదంతా ఈ పొరుగు ఈ గొలుసు ఎక్కడి నుంచి ప్రారంభమవుతోంది? అది ఇక్కడ భగవంతుడు చెప్పారు, ఆత్మచింతన వదిలేసామనుకో, దైవ చింతన వదిలేసామనుకో, ఆ బ్రాహ్మే ఆ బ్రహ్మచింతన ఏదైతే వాస్తవమా వాస్తవం తాలూకు వస్తువు ఆ సర్వస్తువు చింతన వదిలేసామనుకో, అది వదిలేస్తే నీ విషయ చింతనలో పడిపోయినట్టే. ఇంకా మీకు బాగా ఇది పట్టుకోవాలి మీరు. బ్రహ్మచింతనం మానేశారంటే, ఆ దైవ చింతనం మానేశారంటే ఇది విషయ చింతన వచ్చేసినట్టే. మనస్సు నేను ఏది చింతించకుండా ఉండలేదు. అంటే ఏది చింతిస్తే మనస్సు నశిస్తుందో దాన్ని చింతించాలి. ఏది చింతిస్తాంటే మనస్సు పెరుగుతుందో దాన్ని చింతించకూడదు. అది ఇది ఏది మనం చింతిస్తుంటే అది అవుతాం. మీ దేహం ఎక్కడుందన్నది ప్రమాదంగా ఎక్కడ మీ దేహం ఎక్కడుందన్నది ముఖ్యం కాదు, మీ మనస్సు ఎక్కడుందని మొత్తం. మీ మనస్సు ఎక్కడుందన్నది ముఖ్యం, మీ దేహం ఎక్కడుందన్నది ముఖ్యం కాదు, మీ మనస్సు ఎక్కడుందన్నది ముఖ్యం. మీరు భీమవరంలో ఉండి అరుణాచలంలో ఉండి భీమవరాన్ని స్మరించడం కంటే భీమవరంలో ఉండి అరుణాచలం స్మరించడం మంచిది. ఇది మీ మనస్సు ముఖ్యం, మీ మనస్సు దేహం ఎక్కడుందని కాదు, మనస్సు ముఖ్యం. ఏది చింతిస్తుంటే అది అవుతాం. మనం ఏది చింతిస్తుంటే అది అవుతాం. మనం తెలుస్తాం కదా, విషయ చింతనలో గెలితే లోకం, ఆత్మచింతనలో గెలితే దేవుడు. అదీని ఎదురుగా ఉండాలి, ఇది ఎదురుగా ఉండదు, అదీని ఎదురుగా ఉండదు, ఇది ఎదురుగా ఉండదు. నువ్వు జాగ్రత్తగా నీ వివేకాన్ని ఉపయోగించుకుని, నీ బుద్ధిని ఉపయోగించుకుని, నీ మార్గం అన్వేషించుకుని నువ్వు బాగుపడు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలం నీవు నేను అనగా, నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలుచు స్థితి కరుణింపు అరుణాచలం. రోజుకి 24 గంటలు మీరు కర్తృత్వం పెట్టుకు పనిచేస్తూ గంటలో టైర్ అయిపోతారు, 1 గంటలో టైర్ అయిపోతారు. కర్తృత్వం లేకుండా పనిచేసి 20 గంటలు పనిచేసిన మీరు టైర్ అవ్వరు. ఈ రహస్య కర్తృత్వంలో మీరు కర్తృత్వం లేకుండా 20 గంటలు పనిచేయండి, టైర్ అవ్వరు. కర్తృత్వం పెట్టుకుంటే 1 గంటలో టైర్ అయిపోతాం. అసలు మీరు కర్తృత్వం అని వాడికి టైం తెలియదు. దేహము తాననుకున్న వాడు ఏదో కాలంలో ఉన్నాం, ఇంకో కాలంలో లేవనుకుంటాడు. తనువు తాను కాదని తెలిసిన వాడు దేశానికి అచేతం, కాలానికి అచేతం, వాడు పుట్టికి అచేతం, చావుకి అచేతం. నేను నేను అనగా నిత్య ఆనందమయముగా నిలిచి స్థితి కరుణింపు అరుణాచలం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలం. విషాన్ని స్మరిస్తే చావు, తీసుకుంటే చస్తాం. కానీ విషయాన్ని లోపల తీసుకు అక్కడ స్మరిస్తే చస్తాం. అంటే పాయిజన్ వచ్చి మా మైండ్కి పట్టేస్తున్నారు. ఆ విషయం చంపితే దేహాన్ని చంపుతుంది అంతే. ఈ విషయ చింతన కొన్ని లక్షల జన్మలు తీసుకొస్తుంది. ఒకవేళ నువ్వు ఏదైనా కష్టపడి కొంచెం జ్ఞానం సంపాదించుకున్నా, విశేషించిన జ్ఞానం నిలబడలేదు, కాలప్రవాహంలో బయట గింట అవసరం పడాలి. నీవు నేను అనగా ఆనందమయముగా నిలిచి స్థితి కరుణింపు అరుణాచలం. ఒకడవ్వవు నిన్ను మాయ మనలించి వచ్చువారు ఎవరు ఇది జాలము అరుణాచలం. మాయ అంటే ఏది లేదు, అది మాయ మాయ అంటారు, ఏది లేదు దాన్ని మాయ అంటారు అంతే. ఒకడవ్వవు నిన్ను మాయ మనలించి వచ్చువారు ఎవరు ఇది జాలము అరుణాచలం. మనకి నూటికి రూపాయలు లేనిదే నూటికి రూపాయలు ఉన్నట్టు కనిపిస్తానే అదే మాయ. నూటికి రూపాయలు కూడా ఏదైతే లేదో అది ఉన్నట్టు కనిపిస్తాను కదా అదే మాయ అంటే. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలం. మీకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, అనుకోండి మీకు ఏదైనా బాధ వచ్చిందనుకోండి, మీ గృహస్థ ధర్మంలో మీకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఏదైనా బాధ వచ్చిందనుకోండి, ఆ కష్టాన్ని ఆ బాధని మీరు భరించగలుగుతున్నారనుకోండి, సహించగలుగుతున్నారనుకోండి, అది కూడా తపస్సుని మర్చిపోకండి. మర్చిపోకండి మీ కుటుంబంలో ఏదైనా కష్టం ఒక రకంగా ఉంది కదా జీవితం. జీవితం అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, యూనిఫారంగా ఉండదు. జ్ఞానం యూనిఫారంగా ఉంటుంది కానీ అజ్ఞానం యూనిఫారంగా ఉండదు. మీకు అర్థమవుతుందా? సత్యం ఒకటిగా ఉంటుంది కానీ అసత్యం రకరకాలుగా ఉంటుంది. అయితే మీ ఇంటికాడ ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఏదైనా నష్టం వచ్చిందనుకోండి, అదే ఇబ్బందులు వచ్చిందనుకోండి, లేదా మేము ఎవరైనా పీడిస్తున్నారనుకోండి ఇంటికాడ, అనుకోండి మాటలు ఇంటికాడ పీడిస్తున్నారనుకోండి, ఇవన్నీ ఇవన్నీ మీరు రియాక్షన్ లేకుండా మీరు భరించగలుగుతాంటే సహించగలుగుతాంటే అది కూడా తపస్సే అనే విషయం మీరు మర్చిపోకూడదు. మీ ప్రాణాయామాలు ధ్యానాలు చేసుకోవడం కంటే ఎక్కువ ఫలితం మీకు. ఎప్పుడు సహించగలిగితే తపస్సు ఎన్ని ఆటంతో చేస్తాం, ఏ ఆటంతో చేస్తాం? మూడు శరీరము, మూడు మనస్సు, మూడు వాక్కు. ఒకటి శరీరము, రెండు మనస్సు, మూడు వాక్కు. మనం మాట్లాడే వాక్యం ఇతరులకు శాంతి కలగజేసేలా ఉండాలి కానీ అశాంతి కలగజేసేలా ఉండకూడదు. ఇతరులకు జ్ఞానం కలిగేటట్టుగా ఉండాలి కానీ వాళ్ళకున్న అసలు అజ్ఞానం లోపల అది పీడేటట్టుగా ఉండకూడదు. రోగం